ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో నారాయణ, నారాయణ నారాయణ నారాయణ. ఈ నెల 1వ తేదీ ఈరోజుకి విష్ణు సహస్రనామాలు ఆరో దినం చెప్పారు. భీష్మ ఏకాదశి అంటారు. చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున చాలా మంది ఉపవాసాలు ఉంటారు. భీష్మ ఏకాదశిలో చాలా మంది ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలకు నియమం ఏంటంటే, అంటే తక్కువ ఆహారం తినకూడదు. అరటిపండు తినచ్చు, అది ఆపిల్కాయ తినచ్చు, అది బత్తాకాయ ఏదైనా తినచ్చు. అంటే నిప్పుతోడు సంబంధమైన విషయం తినకూడదు, అది ఉపదేశం. నిప్పుతోడు సంబంధమైన విషయం, నిప్పుతోడు సంబంధం ఉన్న పదార్థం తినకూడదు. నిప్పుతోడు సంబంధం, అరటిపండుకి నిప్పుతోడు సంబంధం లేదు, బత్తాకాయకు లేదు, ఆపిల్కి లేదు, అటువంటి పళ్ళు తినచ్చు. అంటే అగ్నితోడు సంబంధం ఉండకూడదు. అలా కొంతమంది నిష్ఠగా ఏకాదశులు చేస్తారు. అది భీష్మ ఏకాదశి 17వ తేదీ అయింది. 17వ తేదీ భీమవరంలో ప్రవచనం. ఆ రోజునే విష్ణు సహస్రనామాలు భారతంలో మనకు 2 ముఖ్యమైనవి ఉన్నాయి. 1 భగవద్గీత, 2 విష్ణు సహస్రనామాలు. భగవద్గీత ఏమో స్వామివారు వాసుదేవ స్వామివారు అర్జునుడు చెప్పారు. విష్ణు సహస్రనామాలు భీష్ముడు ధర్మరాజుకి చెప్పారు. భారతంలో ఈ 2 వస్తాయి. మహాభారతంలో పురాణాల్లో చెప్పిన దానికంటే ఇతిహాసంలో ప్రమాణం ఎక్కువ ఉంటుంది. శృతి స్మృతి పురాణం. శృతి అంటే వేదం. ఆ వేదాల యొక్క సారమే స్మృతులు పురాణాలు. భగవద్గీత స్మృతిలోకి వస్తుంది. శృతి పురాణము, మనుస్మృతి, ఇవన్నీ కూడా మనుస్మృతి, పరాశర స్మృతి అని ఆ స్మృతిలో ధర్మశాస్త్రం చెప్తారు. మనిషి జీవితం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ధర్మశాస్త్రం చెప్తారు. ధర్మాన్ని ఆచరించకుండా ఊరికే మనం జపం చేసినా ధ్యానం చేసినా ధర్మాన్ని ఆచరించకుండా మనస్సు అనగదు. అందుకే మన వాళ్ళు పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షం అని చెప్పారు. అలా భగవంతుడు ధర్మస్వరూపుడే. అంటే ధర్మ సంస్థాపన కోసం నేను నా అంతటి నేను కర్మను బట్టి నాకు శరీరం లేదు, నాకేం పుణ్యం లేదు, పాపం లేదు. ధర్మ సంస్థాపన అర్థం నా శరీరాన్ని ఒక శరీరాన్ని కల్పించుకుని ఈ లోకంలోకి వస్తానని చెప్పాడు భగవద్గీత. సరే, ఈ విషయం ఎందుకు చెప్తున్నాను, భీష్మ ఏకాదశి 17వ తేదీ భీష్మ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. భీష్ముడు పరమ పుణ్యాత్ముడు. భీష్ముడు ఆ రోజు మనం అందరం భీష్ముడు స్మరి. ఆయన మహాజ్ఞాని. భీష్మ ఏకాదశి కొంతమందికి ఏకాదశిని అన్ని ఏకాదశిని చేయకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి ఒకటి, భీష్మ ఏకాదశి ఒకటి కొంతమంది ఉపవాసాలు చేస్తారు. తాడినాడు 5వ తేదీ తాడినాడు. 5వ తేదీ తాడినాడు, 10వ తేదీ ఈడూరు. 5వ తేదీ తాడినాడులో ఇప్పుడు మనం ఆకి వీడు ఇవ్వటంటే ఎగుతున్నాం. మోటార్ సైకిల్ మీద సైకిల్ మీద కూడా అందరూ ఆకి వీడు రూట్లోంచి వెళ్ళొచ్చు. అది పొద్దున్న ఎవరో నేను గురించి 5 నిమిషాలు చెప్పండి అన్నారు. మీరు నేను గురించి ఇప్పుడు మన అందరి శరీరాలు ఎలా తయారని అన్నం తింటే తయారు. కానీ మీ శరీరం రంగు వేరు, నా శరీరం రంగు వేరు. కానీ శరీరాలను అన్నం తింటే తయారు. ఇది అన్ని అన్నమయ కోశాలు. ఇవన్నీ ఏంటి? మీ శరీరం ఏదో వస్తుంది, ఆ శరీరం రంగు వేరే వస్తుంది, కానీ అన్నం తింటేనే లేచాడు. అంటే అందరి శరీరాల్లో ఉన్నది అన్నం యొక్క వికారం. అన్నం అన్నం తింటేనే మనం ఇంత ఇలాగయ్యాం. అంటే అన్నం కూడా భగవంతుడితో సమానంగా చూసి గౌరవంగా తినమని చెప్తారు. అన్నం కూడా పరబ్రహ్మతో సమానం. ఇక్కడ నేను అంటే నీ జాగ్రత్తగా అర్థం చేసుకొని కన్ఫ్యూజన్ పడక్కర్లే. ఇప్పుడు మనం నేను అంటున్నాం. ఆ నేను అనేది, నేను ఎప్పటికీ మనకి దేహానికి పరిమితం అయిపోతాయి. నేను అంటే మనకి ఏది గుర్తొస్తుంది? దేహానికే గుర్తొస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సంతోషం వస్తుంది, అది ఈ నేనుకో వస్తుంది. ఇది దేహానికి పరిమితమైన దేహగతమైన దేహగతమైన చైతన్యానికి వస్తుంది. నీకు అంటే సమిష్టి చైతన్యానికి రాదు దుఃఖం. దేహగతమైన దేహగతమైన బుద్ధికి సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇప్పుడు మన శరీరం పుడుతుంది, శరీరం మొసలు తవ్వుతుంది, శరీరం చనిపోతుంది. శరీరానికి వచ్చి వికారాలన్నీ అలాగ వచ్చేస్తాయి. ఏమైనకైతే సంతోషం వస్తుందో, ఏనానికైతే దుఃఖం వస్తుందో, తర్వాత ఏనైతే శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటాను, ఏనైతే శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాందో, ఏనైతే పొంగిపోతుందో, ఏనైతే కుంగిపోతుందో, అది నీటికి మురిపడి నువ్వు కాదు. ఇది అర్థం, ఇది అర్థం వాళ్ళకు. ఈ శరీరం పుట్టినప్పుడు ఏనైతే నేను పుట్టాను, శరీరం పుట్టింది, ఏమేమైతే శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటాందో, శరీరం చనిపోయినప్పుడు అందరూ నేను చనిపోతున్నానని వెళ్ళిపోతున్నానంటారు. ఏమేమైతే శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటుందో, ఏమైతే నాకు సంతోషంగా ఉన్నాను అనిపిస్తుందో, ఏనేనికైతే దుఃఖం వస్తుందో, ఏనేనికైతే పొంగు వస్తుందో, ఏనేనైతే దుఃఖం వస్తుందో, ఏనేను నేను ముసలిది అయిపోయాను, నేను ముసలిదాన్ని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, ఏనేను అనుకుంటాందో, అది నూటికి నూరిపోవడం అబద్ధమైన జ్ఞానం. ఆ నేను నుంచి మనం బయటపడలేము అనుకోండి, అనుకోండి ఆ నేను నుంచి మనం బయటపడలేము, జన్మలాగం. కామం ఒకటి, క్రోధం ఒకటి, ఆ రెండు అగ్ని లాంటి. కొంతమంది కామక్రోధాలు అంటారు, కొంతమంది రాగద్వేషాలు అంటారు, కొంతమంది ప్రియాప్రియములు. మనం ఎక్కడో చెప్పుకున్నాం కదా, అది ఉపనిషత్తుల భాష. ప్రియా కామక్రోధాలన్నా రాగద్వేషాలన్నా ప్రియాప్రియముడు. కామం కూడా పెద్ద నిప్పుతోడు సమానం, కోపం కూడా నిప్పుతోడు సమానం. కోపం వచ్చిన చూడండి, అడుగు వెళ్ళి తెలియదు, కళ్ళు వెంటనే ఎరుపుగా వచ్చేస్తాయి కోపంలో, అవి నిప్పుతోడు సమానం. ఆ కామక్రోధాలు కూడా ఈ నేనుకు వస్తాయి. ఏ నేనుకు వస్తాయి? ఈ దేహగతమైన చైతన్యానికి వస్తాయి. ఆ దేహగతమైన నేనుడప్పుడు అందరికీ దేహమే జ్ఞాపకం వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఆ నేను ఇది అలాగే మీ శరీరం రంగు వేరు, నా శరీరం రంగు వేరు, మీలో నేను ఒక రకంగా ఉండొచ్చు, నాలో నేను ఒక రకంగా ఉండొచ్చు, కానీ మన దేహాలు సమిష్టిన మటుకు అన్నం తింటేనే లేచారు. అలాగే మన అంతర్హృదయాల్లోనే మన శరీరాలు ఏ విధంగా అయితే అన్న వికారము, మన అంతర్హృదయాల్లో మీలో ఉన్న ఈ దేహగతమైన నేను వేరు, నేను దేహగతమే, అబద్ధాలు 90 రకాలుగా ఉంటాయి. అబద్ధం నిజం ఒక రకంగా ఉంటుంది, కానీ అబద్ధం ఒక రకంగా ఉంటుంది. అంటే ఈ నేను మనం నమ్మటానికి వీల్లేదు. మీకు అర్థం వచ్చింది? తర్వాత వినయం వచ్చినా ఆ నేనికే, అవినయం వచ్చినా ఆ నేనికి. భక్తుడు కానీ ఒక రాజు ఉండేవాడు, అది కృష్ణుడు అక్కడ చదువుకున్నాడు. అదేది ఊరు, అది శివక్షేత్రం. కాశీలాగే రామేశ్వరం లాగే పెద్ద శివక్షేత్రం. కృష్ణుడు అక్కడ చదువుకున్నాడు. ఉజ్జయిని, ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది. కృష్ణుడు అక్కడ చదువుకున్నాడు. భోజరాజు అక్కడ వాడు, భర్తృహరి అక్కడ వాడు, విక్రమార్కుడు అక్కడ వాడు. తర్వాత అక్కడ కూరగాయలు కూడా ఇప్పుడైతే ఆయన రుచిగా ఉంటాయి. అక్కడ కూరగాయల్లో వంకాయల్లో అసలు గింజ ఉండదు. ఆ ప్రాంతంలో పండిన కూరగాయల్లో భూమి ఎటు ఉన్నదే కానీ ఇప్పుడైతే ఆయన రుచి. వంకాయ మీరు వెనపోసి తినట్టు మీరు వంకాయ తింటారు, అసలు గింజ ఉండదు లోపల. అది ఉజ్జయిని, శ్రీశైలిలాంటి శివక్షేత్రం. మనకి ద్వాదశ క్షేత్రాలు ఉన్నాయి. కృష్ణుడు అక్కడే చదువుకున్నాడు. కృష్ణుడు వాళ్ళ అన్నగారు బలరాముడు ఉజ్జయినిలోనే చదువుకున్నారు. ఈ భర్తృ గారి హై స్కూల్లో, పూర్వం హై స్కూల్లో భర్తృ గారి శుభాక్షరాలు కన్నతో పట్టించేవారు. భర్తృ గారు కొంతకాలం రాజ్యార్పణ చేశాడు. అతను ఎందుకు వైరాగ్యం వచ్చిందో మనకు తెలియదు. ఆ రాజ్యం వారసులకు అప్పు చెప్పేసి వెళ్ళిపోయాడు. వైరాగ్యం వెళ్ళాడు, తపస్సు చేసుకున్నాడు. కొన్ని అందరూ బాగుపడటానికి శుభాషితాలు రాశాడు. శుభాషితాలు అంటే మంచి మాటలు, మనం బాగుపడటానికి. అందులో శుభాషితం ఏమని రాశాయంటే, విద్య వల్ల వినయము పెరిగిన, అవిద్య వల్ల మదము పెరిగిన. విద్య వల్ల వినయం పెరుగుతుంది, అవిద్య వల్ల మదం పెరుగుతుంది. విద్య వల్ల వినయం పెరుగుతుంది, విద్య వల్ల ఏం పెరుగుతుంది, వినయం వచ్చిన వాడికి యోగ్యత వస్తుంది. వినయం లేకుండా ఎవరికి యోగ్యత రాదు. ఆ యోగ్యత కలిగాక నీరే విధంగా అయితే పల్లానికి వస్తుందో, యోగ్యత ఉన్న వాళ్ళ దగ్గరికి, అర్హత ఉన్న వాళ్ళ దగ్గరికి ధనం వస్తుంది. ధనం ఉన్నవాడు ఎవడో, కొంతమంది అయినా ధనం ఉన్నవాడు ధర్మాన్ని ఆచరించాలని, ధనం లేని వాడు ఏం ధర్మం చేయలేడు కదా. ధనం ఉన్నవాడు ధర్మాన్ని ఆచరించడానికి అది కొంత యోగ్యత వస్తుంది. ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల బుద్ధిలో కొన్ని దోషాలు పోతాయి. ధర్మం అంటే కేవలం దానమనే కాదు. భర్తృ గారు ఏమన్నాడంటే, కొంతమంది మనుషులకి మంచిగానే ఉండాలంటుంది, కానీ చెడ్డగా ఎందుకుంటున్నారంటే డబ్బు లేకపోవటం వల్ల. మీరు ఇంతకాల డబ్బుకి ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ల్యాక్ ఆఫ్ మనీ, అప్పుడు ఏదో చెడ్డ మార్గాలు తొక్కాలనిపిస్తుంది. ల్యాక్ ఆఫ్ మనీ ఈజ్ ది రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. సన్యాసుల విషయం వేరు, వాళ్ళు ఏ రోజు కాలో బ్రిక్స్ చేసి బతుకుతూ ఉంటారు, వాళ్ళ విషయం వేరు. సన్యాసుల మాట అంచేది వినయం వల్ల ఏమొస్తుంది, విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల యోగ్యత వస్తుంది, యోగ్యత వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల ఆడికి ధర్మాన్ని ఆచరించాలని బుద్ధి పడుతుంది. అది ఇతరుల మీద ఆధారపడ్డావు అంచేది వాడికి ఏదో ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించడం వల్ల వాడికి ఏమవుతుందంటే మనస్సు సంస్కరించబడదు. మనస్సు వాడికి సంస్కరించబడుతుంది. ఆ ధనం లేని వాడికి ఇంకా ధర్మాన్ని ఏం ఆచరిస్తాడు, అస్తమాన ధనం గురించి ఇవాళ రోజు ఎలా గెలుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. అది భక్తులు గారు ఏం చెప్పారంటే, ధనానికి ఉండి ఉపయోగం ధనానికి ఉంది. దానివల్ల మనం అనేక మంచి పనులు చేయొచ్చు. ధనం లేని వాడు ధర్మాన్ని ఆచరించలేడు కదా. భక్తులు గారి శుభాషితాల్లో చెప్తాడు, విద్య వల్ల వినయం పెరుగును, అవిద్య వల్ల మదము పెరుగు. విద్య వల్ల వినయం వస్తుంది, అవిద్య వల్ల గర్వం వస్తుంది. ఇది భర్తృగారు చెప్పాడు. ఇప్పుడు మధ్యలో మనం ఏదో సబ్జెక్టు చెప్పుకుంటున్నాం. అక్కడ ఏం చెప్పుకుంటున్నాం, ఇక్కడ ఉజ్జయినిలో కృష్ణుడు ఉజ్జయినిలో చదువుకున్నాడు. శుభ ఇతను కూడా ఉజ్జయిని వాడు. ఎవరు, భర్తృగారు కూడా ఉజ్జయిని వాడు అని చెప్పి ఇప్పుడు మనం నేను గురించి చెప్పుకుంటున్నాం. నీకు అర్థమవుతుందా, ఈ శుభాషితాలు ఈ నేనికి శుభాషితాలు ఈ నేను బాగుపడతాను. ఇక నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, మన అందరి శరీరాలు, మీ శరీరం రంగు వేరు, నా శరీరం రంగు వేరు, కానీ అందరి శరీరాలు అన్నమే. మీకు అర్థమవుతుంది అది. ఇక్కడ అందరిలోని నీ నేను వేరు, నాని వేరు, నీ గుణం వేరు, నా గుణం వేరు. కానీ అందరిలోని అందరి శరీరాలు ఏ విధంగా అయితే అన్నాన్ని పడిచారు, అందరి హృదయాల్లో ఒక నేను ఉంది, అందరి హృదయాల్లో కూడా ఒక నేను. భగవంతుడి అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయశ్చిత అన్నాడు. అందరి హృదయాల్లో నేను ఆత్మగా ఉన్నాను, చైతన్యముగా ఉన్నానని చెప్పాడు. అందరిలో అది మటుకు అందరు అన్నం వల్ల ఈ శరీరాలు అంద ఆయన భగవంతుడు ఏ హృదయంలో ఉన్న అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు. ఆ హృదయంలో నేను మటుకు అందరి హృదయంలో నేను అది ఒకటి, ఆ నేనులో తేడా లేదు. ఆ నిజమైన నేనులో తేడా లేదు, ఈ దొంగ నేనులో తేడా వచ్చేస్తుంది. నీకు అర్థమవుతా? ఈ అబద్ధమైన నేనులో తేడా వచ్చేస్తుంది. ఎవరు అబద్ధమైన నేను ఆడిగా నిజమైన నేనులో నిజమైన మనలో ఒక నిజమైన నేనుగా ఒకటి ఉంటుంది. మన నిజమైన నేనుగా ఒకటి ఉంది, నిజమైన నేను ఒకటి ఉంది. అదే పరమాత్మ, అదే బ్రహ్మన్ హృదయంలో ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మన హృదయంలో ఉన్నాడు. మన ఉదయం ఊళ్ళోని దేవుణ్ణి నమ్ముతాం, కైలాసంలోని దేవుణ్ణి నమ్ముతాం, వైకుంఠంలోని దేవుణ్ణి నమ్ముతాం. అవన్నీ మనస్సు అని తెలియదు, అయ్యి అని తెలియదాం. కానీ ఇంద్రియాలతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా, బుద్ధితో సంబంధం లేకుండా ఇది మటుకు నిజం. అయితే మనకి దేహం లేనిన బుద్ధి వల్ల, దేహం లేనిన బుద్ధి వల్ల ఈ హృదయంలో దేవుడు ఉన్నాడని సంగతి మర్చిపోతుంది. ఆయన చెప్తున్నాడు భగవంతుడి తప్పేమని. ఆయన చెప్పాడు అందరి హృదయాల్లో, అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఆత్మగా ఉన్నాను, ఒకటిగాను ఉన్నాను. సీమలో, దోమలో, చండాలుల్లో, ఏనుగులో, పాములు, మనుషులు, మొత్తం జీవకోటి అందరిలోనే అంతర్యామగా నేను ఉన్నారు. నేను లేకుండా దేహం రాదు, జంతు శరీరం రాదు, మానవ శరీరం రాదు. అందరి శరీరాలు ఉదయంలో ఆ నేను దగ్గరికి వెళ్ళే వరకు ఆ నేనికి పుట్టుక లేదు, ఆ నేనికి చావు లేదు. ఆ నేనికి పుట్టుక లేదు, ఆ నేను చావు లేదు. మనం ఈ నేను యొక్క సహాయం తీసుకుని ఈ నేను ఇప్పుడు మనకి మనం రాత్రి నిద్రపోతున్నాం. నిద్రపోయినప్పుడు ఏం చేస్తాయంటే మన ఇంద్రియాలు, మన మనస్సు, మనం ఏదైతే నేను అంటున్నామో ఆ నేను కలుస్తాడు. ఆ నేను ఏం చేస్తుందంటే హృదయంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నిద్ర వస్తుంది మనకి. నిద్ర మనం సాయంత్రం పడుకుని ఒకసారి తొందరగా నిద్ర రావు. మొత్తం ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు, తర్వాత ఈ మనసుకు సంబంధించిన ఆలోచనలు, సంకల్పాలు నెమ్మదిగా ఆ మూల తలంపులో కలిసిపోతాయి. ఆ మూల తలంపు ఎక్కడికి వెళుతుంది? ఆ నిజమైన నేను దగ్గరికి వెళుతుంది. నిజమైన నేను దగ్గరికి వెళ్ళాక అప్పుడు నిద్ర వస్తుంది మనకి. అయితే అక్కడ తెలియకుండా వెళ్ళిపోతుంది. మనకు తెలియదు, నిద్ర వచ్చే క్షణం మనకు తెలియదు, ప్రాణం పోయే క్షణం మనకు తెలియదు. మనకే కాదు, ప్రాణం పోయేవాడికి కూడా, ప్రాణం పోయేవాడికి మనకు కూడా ఎదురు ప్రాణం పోతుంది. మనకు ప్రాణం పోయేటప్పుడు ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరం నాదని గుర్తింపు పోతుంది. అది మనకి ఏదో రోజు చనిపోతాం కదా, చనిపోయేటప్పుడు మనకు తెలియదు. మళ్ళీ బయట గాలి, ప్రాణం అపాయనం, ప్రాణం అపాయనం, అపానం అంటే లోపల నుంచి బయటకు వచ్చే గాలిని ప్రాణం అంటారు, బయట నుంచి లోపలికి వెళ్తే గాలి అపానం. ఈ గాలి అలా తెలియేటప్పుడు ఇదే చివరి శ్వాస అని మనకు తెలియదు. ఆ ముందు చనిపోయే జీవుడు ఏం చేస్తాడంటే ఈ దేహాన్ని వదిలేస్తాడు, ఈ దేహానికి సంబంధించినటువంటి గుర్తు వదిలేస్తాడు. నాకు దేహం ఉందని, నేను భీమవరంలో ఉన్నాను, నరసాపురంలో. ఆ దేహజ్యాస ఎప్పుడైతే పోయిందో పరిశుభ్ర జ్యాస, ఆ దేహజ్యాస పోయాక అప్పుడు దేహాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. అప్పుడు నాకు వెళ్ళాడు. ఈ దేహజ్యాస పోయాక అది ఊపిరి గట్టిగా లాక్కుంటాడు, విడిచిపెడతా ఉంటాడు. ఒకసారి మనం గుర్తుపెట్టచ్చు, గుర్తుపెట్టవచ్చు. కానీ ప్రాణం పోయే క్షణంలో ఈ శరీరానికి సంబంధించి ఎరుకొండదు, ఎరుకొండదు. అప్పుడు జీవుడు బయటకు వెళ్ళిపోతాడు, శరీరం విడిచిపెట్టి జీవాత్మ అప్పుడు తప్పుకుంటుంది. జీవాత్మ శరీరంలోంచి బయటికి తప్పుకుంటుంది. కానీ శవం అవ్వదు, ఎందుకంటే దాని తాలూకు చాయచన్న శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. జీవాత్మ శరీరంలోంచి బయటికి తప్పుకోకుండా శవం అవ్వదు. మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు మీరు శరీరాన్ని మీ శరీరానికి గుచ్చితే మీకు నొప్పి ఉంటుంది. మీకు అర్థం, శరీర శవం యొక్క శరీరానికి గుచ్చండి, ఏమి నొప్పి ఉండదు, ఏమి నొప్పి ఉండదు. ఏం చేత చైతన్యం లేదు. ఆ చైతన్య శరీరానికి ఏ నేనైతే చైతన్యం ఇస్తానో, ఏ జీవుడైతే చైతన్యం ఇస్తుందో, వాడు తప్పుకున్నాక శవం అవుతుంది. ఇంకా ఈ లోపల శవం ఏది శరీరం శవం, అప్పుడు శవం అవుతుంది. జీవాత్మ బయటకు తప్పుకున్నాక శవం అవుతుంది. అప్పుడు జీవాత్మ ఏం చేస్తుందంటే, ఎక్కడున్న అలవాట్లు, మనకున్న అలవాట్లు, అలవాట్లు నేర్చుకోవడం కష్టం, విడిపించుకోవడం ఇవి నేర్చుకోవడం తేలిక, విడిపించుకోవడం కష్టం. కొన్ని అలవాట్లు ఎలా ఉంటాయంటే, ఎంత సాధన చేసినా పోవాలి. వెరీ డీప్ రూటెడ్ హ్యాబిట్స్ అంటాడు కృష్ణుడు, లోతుగా వెళ్ళిపోయిన అలవాట్లు. ఇప్పుడు మొక్క ఉందనుకోండి, చిన్న మొక్క ఉంటే రెండు చేతులు ఏమైనా పైకి లాగేస్తాయి. మొక్కలు ఉన్నాయనుకోండి, చిన్న మొక్కలు రెండు చేతులు పట్టుకుని ఎలా అంటే, చెట్టు ఎలాంటి వస్తుందా, చెట్టు ఎలా చేయాలి, గొడ్డలు పట్టుకోవాలి. మీకు అర్థం అవుతుందా, గొడ్డలు పట్టుకోవాలి. మొక్కలు చేతులు లాగలేవు. కొన్నేమో కొన్ని అలవాట్లు పైపైన ఉంటాయి, తొందరగా పోతాయి. కొన్ని అలవాట్లు ఎలా ఉంటాయంటే, చెట్టు ఏరి కిందకి వెళ్ళిపోతే గొడ్డలతో కొట్టాలి, కానీ మనం చేతితో లాగటానికి అంత లోతుగా ఉంటాయి. డీప్ రూటెడ్ భగవంతుడు అంటాడు, డీప్ రూటెడ్ హ్యాబిట్స్ అని అంటే బాగా ఏళ్ళు లోపలికి తల్లిపోయినా. అవి ఎంత లోపలికి తల్లిపోయినాయో, అంత గాఢంగా, అంత కష్టపడి సాధన చేస్తేనే కానీ అది బయటికి రాదు, రావాలి, అలవాటు రావు. ఈ జీవాత్మ ఏం చేస్తాడంటే, ఆడి ఈ శరీరానికి స్మృతి పోయేటప్పుడు, ఈ శరీరం దగ్గరికి వెళ్ళి ఆడుకున్న అలవాట్లు, ఆడుకున్న వాసన ఏముంటాయి, ఏముంటాయని ఆడు పోగు చేసుకుని కూడా పట్టిపోతాడు. మొత్తాన్ని పోగు చేసుకుంటాడు. ఎలా పోగు చేసుకుంటాడంటే, వాడి మీద పరమ లోతు మెరుగన్నాడు. అంటే ఒక్క వాసన కూడా విడిచిపెట్టకుండా పట్టిపోతాడు. పరమలోది ఎవరికైనా పైసా వచ్చిన కానీ ఆ జీవాత్మ మట్టికి ఎవరికి ఒక్క వాసన అక్కడ విడిచిపెట్టకుండా అనాపరిశీలతో పట్టిపోతాడు. మంచికి మంచి పట్టిపోతాడు, చెడ్డకి చెడ్డ పట్టి. ఇంకా ఆ నేను ఉన్నాడు చూశారు, ఏది ఆ నేను ఇంకా పుణ్యాన్ని విడిచిపెట్టాడో పాపాన్ని ఏది విడిచిపెట్టాడు, పుణ్యాన్ని విడిచిపెట్టాడో పాపాన్ని కూడా విడిచిపెట్టాడు, అది పట్టిపోతాడు. భగవద్గీతలు ఏమన్నాడంటే, శరీరం జీవించకుండగా అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్పాడు కదా, ఆ నేను తనను తెలుసుకుంటే శరీరం జీవించండగా, ఆ నేను ఆ హృదయంలో ఉన్నా. అంటే దేహగతమైన నేను కాదు, మనోగతమైన నేను కాదు, దేహానికి సంబంధించే పరమాత్మకు సమ అంటే సృష్టి చైతన్యం, ఆ చైతన్యగతమైన నేను కనుక తెలుసుకుంటే, వాడికి తెలియకుండా పుణ్యపాపాలు ఈ లోకాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతాడు. ఆడు విడిచిపెట్టాలని అనుకోడు, ఆ ఆన్సర్ రాలిపోతాడు. ఈ నేను వాటికి విడిచిపెట్టాడు, మొత్తాన్ని పోజేసుకుని. ఏం చేత ఆడు పుణ్యం చేసిన పాపం చేసిన నేను చేస్తున్నాను అనుకుంటాడు. అంటే అది నేను భావంతో అది కూడా పట్టుకుంటాడు. ఇప్పుడు ఇంతకీ మీకు నేను గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ నేను కామన్గా మన అందరిలో ఒక నేను ఉంది, కామన్గా మన అందరిలోనే ఒక ఈ నేను కాదు, హృదయంలో ఒక నేను ఉంది, అది నిజమైన నేను. దానికి అది దానికి దేహంతో కానీ, లోకంతో కానీ, మనస్సుతో కానీ, దేవతలతో కానీ ఏం సంబంధం లేదు, అది పరమాత్మ. అది ఏంటది, పరమాత్మ. అది ఆ లోపల నేను కనుక వీడు కానీ నిజమైన నేను అంటే పరమాత్మ. ఆ పరమాత్మ మనకు అనుభవంలోకి వచ్చింది అనుకోండి, అది అనుభవికి వేచింది అనుకోండి, అప్పుడు అందరిలోనే నేనే ఉన్నాను, నాలో అందరూ ఉన్నారన్న భావం, భేదబుద్ధి పోతుంది. భేదబుద్ధి పోయిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఆడ అమృతత్వాన్ని పొంది అప్పుడు వరకు పొందలేడు. అయితే ఇప్పుడు గుళ్ళో దేవుడు ఉన్నాడు, గుళ్ళో దేవుడు ఉన్నాడు. ఆ గుడిని చాలా శుభ్రంగా ఉంది. దేవుడు సరే సరే ఎలా కలిగి ఆడికి అభిషేకాలు చేస్తే గుడి కూడా శుభ్రంగా ఉంచారు. ఏం చేద్దాం, లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ గుడి కూడా శుభ్రంగా ఉంది. మరి ఇక్కడ దేవుడు, ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి కంటే ఈ దేవుడే నిజం. ఈ దేవుడిని తెలుసుకోవడానికి ఆ దేవుడిని అక్కడ పెట్టారు. ఇక్కడున్న మన హృదయంలో ఉన్న దేవుడే నూటికి నిలిపాడు. ఆ దేవుడిని, ఆ దేవుడు ఉన్న దేవాలయాన్ని ఎంత నిర్మలంగా పోయిస్తున్నారు. ఇక్కడ మీ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి మీ దేవాలయాన్ని కూడా, మీ దేహాన్ని, దేహం అనేది దేవాలయాన్ని శుచిగా ఉంచుకోలేదు. మజ్జిగ ఉండకండదు. టైంకి ఏదో స్నానం చేయటం, టైంకి ఏదో టైఫాయిడ్ పెట్టడం. శంకరాచార్య వారు చెప్పిన మాట పెట్టాను కదా, మన ఏదైనా రోగం వస్తే మందు వేసుకుంటాం, సరిపట్టుకో, శుచిగా ఉంచాలి, మజ్జిగా ఉంచకూడదు. ఇంకా లోపల దేవుడు ఉన్నాడు, లోపల ఎవరున్నాడు, పరమాత్మ ఉన్నాడు, అది చెప్తున్నాడు అందరూ. అయితే శుచిగా అంటే ఖరీదైన బట్టలు కొనుక్కుని ఖరీదైన అన్నాలు తినేసి లగ్జరీగా ఉండమని కాదు. మామూలుగా మీ దేహానికి శుచిగా మెయింటైన్ చేసుకోవాలి, శుచిగా మెయింటైన్ చేసుకోవాలి. దేహం ఇంకో మాట చెప్తాను గుర్తుపెట్టుకునేది జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు కాదు, కోటి జన్మలు ఇచ్చినా మనకు జ్ఞానం రాదు. ఇప్పుడు ఇంద్రియాల యొక్క పరిధిలో పనిచేస్తాం అనుకున్నాం, మనస్సు యొక్క పరిధిలో పనిచేస్తాం అనుకోండి, ఇంకా జ్ఞానం రాదు. ఇప్పుడు మనందరం ఇంద్రియాల పరిధిలో ఉన్నాం అనుకోండి, మనస్సు పరిధిలో ఉన్నాం అనుకోండి, ఈ చుట్టూ రంపులు రాక్టం కింద ఈ రెండు చుట్టూ మనసు చుట్టూ ఇంద్రియాల చుట్టూ ఇంద్రియాల చుట్టూ మన చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, ఇంద్రియాలు బయటకు రాలేకపోతున్నాం అనుకోండి, ఇంకా జ్ఞానం కూడా రాదు. ఇంక వీటితో సంబంధం లేకుండా ఏది ఈశ్వరుడు ఉన్నాడు అంతర్యామి, వాడు అంతర్యామి. అందుకే పెద్దలు ఏమంటారంటే ఐదుగురి పట్ల గౌరవంగా ఉండడం అంతర్యామం. అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడు పట్ల, అగ్నిదేవుడి పట్ల, అగ్ని అంటే అగ్ని తపా పనిచేస్తుంది, అగ్ని తపా పనిచేస్తుంది, అగ్నిదేవుడి పట్ల అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడి పట్ల, అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడి దగ్గరికి మిమ్మల్ని చేర్చే గురువు పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, ఐదు పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకోండి. ఐదు అగ్నులు, తల్లి కూడా అగ్నితోడు సమానం, తండ్రి కూడా అగ్నితోడు సమానం. అంటే ఈశ్వరుడు ఇక్కడ అంతర్యాముగా ఉన్నవాడు కూడా ఈశ్వరుడు, అంతర్యాముగా ఉన్నది ఎవడు, ఈశ్వరుడు, వాడు కూడా అగ్నిహోత్రం, వాడు కూడా అగ్నులు అంటారు ఇటు ఐదుగురు. తర్వాత ఈ అంతర్యామిగా, ఈ అంతర్యామి పట్ల మీరు ఎంత గౌరవంగా ఉన్నారు, ఈ అంతర్యామి సమీపంలో పట్టుకెళ్ళే గురువు పట్ల కూడా అంత గౌరవంగా. ఒకటి అంతర్యాముగా, అంతర్యామి ఇక్కడ ఇక్కడ ఉన్నాడని తెలిస్తే కదా మనం గౌరవంగా ఉండటం, అది ఉన్నాడని తెలిస్తే కదా. శ్రద్ధ అంటే మీరేం, శ్రద్ధ అంటే ఉరికే స్నానం చేసేటప్పుడు అన్నం తినేటప్పుడు శ్రద్ధ అని కాదు. భగవంతుడు ఒకడు అనే, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడని వ్యావరంగా లేకుండా, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడని నమ్మకంలో మార్పు లేకుండా, ఆ నమ్మకం ఎవరికైతే స్థిరంగా ఉందో, నమ్మకం దృఢంగా ఎవరికైతుందో వాడు శ్రద్ధవంతుడు. శ్రద్ధ అంటది కొంతమంది శనివారం ఒక రకంగా ఉంటారు, ఆదివారం ఒక రకంగా. అంటే మీ ఆధ్యాత్మిక భౌతిక అభివృద్ధిని, ఆధ్యాత్మిక అభివృద్ధిని మీ భౌతిక అభివృద్ధిని ఎవరైతే కోరరో వాళ్ళతో స్నేహాలు చేయొద్దన్నారు. మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని మీ భౌతిక అభివృద్ధిని ఎవరైతే కోరరో వాళ్ళతో, ఎవరో చుట్టాలని సరే వాళ్ళతో స్నేహాలు చేయొద్దన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రామకృష్ణ పరమహంస నగరంలో పాము నోట్లో విషం ఉంటుంది, దాని నోట్లో ఉన్న విషం దాన్ని ఏం చేయదు, అది మనకు కలిసింది అనుకోండి, దాని నోట్లో ఉన్న విషం దాన్ని చంపదు, మళ్ళీ చంపేస్తున్నారు. అలాగే బ్రహ్మములో భగవంతుల అంతర్గతంగా ఒక మాయ ఉంది, భగవంతుల అంతర్గతంగా ఒక మాయ ఉంది, నీకు అర్థం అవుతుందా? ఆ మాయ భగవంతుని ఏం చేయదు, మనం చుట్టేస్తున్నాం అందులో పడితే. ఎవళ్ళైతే మాయందాన్ని ముట్టుకోదు, పావు నోట్లో విషయం పావును చంపదు, మనం చంపేస్తాం. అలాగే భగవంతుడనే అంతర్గతం, పావు నోట్లో విషయం ఎలా ఉందో, భగవంతుడని అంతర్ బ్రహ్మములో అంతర్గతంగా మాయ ఉంది, ఆ మాయ భగవంతుని ఏం చేయదు, మనం చుట్టేస్తుంది. ఆ మాయే మనకి ఈ నేనుగా వస్తానని మర్చిపోయి, ఆ మాయే మనకి ఈ మనస్సుగా వస్తుంది, ఆ మాయే మనకి అజ్ఞానంగా వస్తుంది, అది మర్చిపోయి. మాయ అంటే ఎక్కడ ఉంది, అక్కడ మన మనస్సు రూపంలో ఉంది. ఇప్పుడు నేను నేనేస్తున్నాను, ఆ నేను రూపంలో ఉంది మాయ. మాయ అంటే ఏది లేదో, అది ఏది లేదో అది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, అదే మాయ. లేదు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, అదే మాయ. శంకరాచార్యులు వారు ఏమన్నారంటే బ్రహ్మసత్యం జగత్ మిథ్య అంటే మాయ అంటే అసలేదని కాదు, సత్యమే కాదు. జగత్తు అసలు లేదు, జగత్తు ఇది కనిపిస్తుంది అయితే, కానీ కనిపించినా సత్యము కాదు, అది కనిపించినా అది సత్యము కాదు. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే అంతర్యామగా ఒక ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామగా ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు పట్ల మనకి ఆ ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి శనివారం ఒక రకంగా, ఆదివారం ఒక రకంగా, అమావాస్యమే పోలక సర్వకాల సర్వస్థుడో భగవంతుడే వాడు ఒకడు ఉన్నాడని సజీవమని విశ్వాసం ఉంటే వాడే శ్రద్ధ ఉన్నట్టు, వాడు ఒక్కడికి ఆస్తిక్య బుద్ధి ఉన్నట్టు. అస్థి అంటే ఉందని, అస్థి అంటే అంటే ఉందని, నాస్తి అంటే లేదని, అస్థి అంటే ఉందని, నాస్తి అంటే లేదని. గౌతమ బుద్ధుడు, గౌతమ బుద్ధుని ఎవరిని అడిగితే అది ఉందా అంటే ఉందని చెప్పుకోడు కదా, లేదంటే లేదు, ఈ రెండు అట్లకే పైన ఉండడు అది వాడికి. అది ఉందని చెప్పడానికి ఇల్లదు, లేదని చెప్పడానికి అనుభవం అయితే వైద్యం. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. లేదని చెప్పేది నీ మనస్తే, ఉందని చెప్పేది నీ మనస్తే. ఆ మనస్సు ఆడితే ఉండేదో ఉంటుంది, అది లేదని చెప్పడానికి ఉందని చెప్పడానికి, ఉందని లేదని చెప్పేటప్పుడు నీ మనస్సు వచ్చేస్తుంది అక్కడ. అది అనుభవేక వేచ్యం. అదేమిటది, ఆయన ఉందని చెప్పడదు లేదని అంటే నాస్తికుడు అనుకుంటాడు, ఆయన నాస్తికుడు కాదు. ఆయన పునర్జన్మను ఒప్పుకున్నాడు, కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నాడు. అనాస్తికుడు ఎలా అవుతాడు అంటే ఆయన అస్థి అని చెప్ప, ఉందని చెప్పలేదు లేదని చెప్పలేదు. ఈ ఉందని ఎందుకు చెప్తున్నారంటే, మన వాళ్ళు ఉందని ఎందుకు చెప్తున్నారంటే ఆలంబనం కోసం చెప్తున్నారు. ఒక పట్టుకోవడం, ఒక పట్టు ఉండాలి. జ్ఞానం అనేది కౌరులు, కౌరులు కాకరగాయలు. జ్ఞానం అనేది అనుభవేక వైద్యం, జ్ఞానం అనేది అనుభవేక వైద్యం. అంటే ఇక్కడ మనం జాతికి గమనించవలసింది ఏంటంటే, ఈ నేను ఏదైతే మన మీ వ్యక్తి మీ దేహగతం నేను లేని నా దేహగతం, కానీ మన హృదయంలో నేను మటుకి అందరం ఒకటే. ఆ హృదయంలోకి మనం వెళ్ళే వరకు మనకు భేదబుద్ధి ఉంటుంది. భేదబుద్ధి ఉన్నంత కాలం పునర్జన్మలు ఉంటాయి. భేదబుద్ధి హృదయంలోకి మనం వెళ్ళే వరకు భేదబుద్ధి నశించదు. భేదబుద్ధి ఎంతకాలం అయితే నశించదో అంతకాలం పునర్జన్మలు నశించదు. అంటే అగ్ని ఎంతకాలం అయితే చల్లారదో, ఈ కామాగ్ని, ఈ క్రోధాగ్ని ఎంతకాలం చల్లారదో, అగ్ని ఎంతకాలం దేహం ఉండగానే చల్లారాలి అగ్ని. ఎంతకాలానికి అగ్ని చల్లారదో పోడి ఆ జీవుడు పునర్జన్మకి వెళ్ళిపోతాడు. అంటే ఇది ఏ సంతోషం అయితే, ఏ మనకు సంతోషం వస్తామని దుఃఖం ఉంటుంది. మనం లాభం వచ్చినప్పుడు శరీరానికి అన్నం పెడతాం, శరీరానికి అన్నం. అది ఎలా పెరుగుతుందంటే, ఈ దొంగ నేను ఎలా మిథ్యా నేను, ఈ దేహగతి ఎలా పెరుగుతుందంటే దానికి అన్నం పెట్టక్కర్లేదు, అన్నం పెట్టక్కర్లేదు, దానికి గాలి చీల్చుకోమని చెప్పక్కర్లేదు. అది ఎలా పెరుగుతుందంటే, అది ఎలా పెరుగు, మీకు ఏదైనా లాభం వచ్చిందనుకోండి, కలిసి వచ్చిందనుకోండి, అది కొంచెం పొంగుతుంది. నష్టం వచ్చిందనుకోండి, పొంగుతుంది, అది లోపల బలిచిపోతూ ఉంటుంది. ఆ లోపల ఆహారం తీసుకుంటాం. అలా మీకు ఏదైనా మీ కుటుంబ పరిస్థితి బాగుంది అనుకోండి, మా పని చాలా బాగుంది, సంతోషంగా ఉంటుంది, ఆ లోపలి దొంగ నేను పెరిగిపోతాను. లేకపోతే మీరు మీ కుటుంబ పరిస్థితి బాగోలేదు అనుకోండి, ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఎవరు పుంగిపోయినట్టు ఏది దొంగ పెట్టుకున్నట్టు ఉంటారనుకోండి, ఆ దొంగ ఎవరు పెట్టుకుంటున్నారు, దేహం కాదు, దేహం పడతలేదు, అప్పుడు బలిచిపోతాను. అంటే బహు జాగ్రత్తగా ఉన్నాడు, కానీ నేను నుంచి బయటకు పడలేదు. అంటే మీరు విచారణ చేసినప్పుడు ఏం చేయాలంటే, ఈ శరీరం పుట్టినప్పుడు ఏదైతే నేను పుట్టాననుకుంటుందో, శరీరం చనిపోయినప్పుడు ఏదైతే నేను చనిపోయినానంటే, ఆ నేను కాదని ముందు అర్థం కావాలి. ఈ నేను మామూలుగా పొమ్మంటే పోతుందా, పోదు. ఈ నేను మామూలుగా పొమ్మంటే పోదు. దాని మూలం ఎక్కడుంది, మన హృదయంలో ఉంది. దాని మూలం ఎక్కడుంది, మన హృదయంలో ఉంది. దాని మూలం మన ఆధ్యాత్మిక హృదయం. ఆ హృదయం ఉంది, ఆ హృదయంలో మీ శరీరం మీ ఇంట్లో ఎలా ఉంటుందో, భగవంతుడు ఉండే నివాస స్థానం హృదయం. భగవంతుడికి నివాస స్థానం ఉంది. అది ఎక్కడో వైకుంఠం కైలాసం అనుకుంటాం. మనకి దేహాభిమానం ఉంది కాబట్టి మన హృదయంగా ఆవిడ నివాస స్థానం. అహమయ అహమాత్మ గుడాకేశ నేను అందరి హృదయాల్లో చైతన్యముగా ఉన్న అందరి హృదయాల్లో ఉంది. ఆ హృదయం మనలో ఉంది. అయితే అది శరీరంలో ఒక భాగం కాదు. అది శరీరాన్ని కోసి తీస్తే కోసి మీరు శరీరాన్ని కోసి చూస్తే అది కనపడదు. ఉంది లోపల ఉంది. శరీరంలో మటుకి అది ఒక భాగం కాదు. హృదయం దక్కదు. ఆ హృదయంలో ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఎక్కడైతే ఆత్మ ఉందో ఈ నేనికి మూలం అది. అంటే జీవకోటి అంటే నా అంశముడే అన్నాడు. ఈ జీవకోటి అంతా నా అంశముడే అంటే దాని అర్థం ఎంతకన్నాడంటే జీవకోటి అంతా ఆయన చేస్తున్నాడు. బుడగలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీటిలో నుంచి వస్తున్నాయి. బుడగలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడి దగ్గర నుంచి వస్తున్నాయి. అలాగే ఈ జీవకోటి అంతా ఎవరి దగ్గర నుంచి వస్తుంది? బ్రహ్మం దగ్గర భగవంతుల్లోంచి వస్తుంది. అంచేతన్న సూర్యుడు ఏ విధంగా కిరణం నాది అనుకుంటాడో ఈ జీవకోటి కూడా నన్ను నాలోంచి జీవకోటి వస్తుందని భగవంతుడు అనుకుంటాడు. అంచేత మనం ఏం చేస్తాడంటే జీవుణ్ణి తరింపు చేయాలని అనుకుంటాడు. భగవంతుడు ఎన్ని పనులు చేస్తాడంటే ఒక సృష్టి ప్రపంచాన్ని సృష్టిస్తాడు, పోషిస్తూ ఉంటాడు. అలా అంశమైనప్పుడు లయింపు చేస్తూ ఉంటాడు, లయింపు చేస్తూ ఉంటాడు. తర్వాత వాడి అనుగ్రహం కూడా ఎలా చూపిస్తా అంటే ఈ ప్రపంచంలోకి ఈ ప్రపంచంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో జ్ఞానం సంపాదించి అంటే భగవంతుని తెలుసుకుని బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇంకా శరీరం రాదు. భగవంతుని ఎవరిని భగవంతుని తెలుసుకోకుండా శరీరాలు చచ్చిపోయినకొని భగవద్ అనుభవం పొందే వరకు అవి శరీరాలు వస్తాయి. శరీరం రావాలంటే లోకం ఉండాలి. లోకాన్ని మళ్ళీ ఎందుకు సృష్టిస్తారు? బద్ధ జీవుల కోసం సృష్టిస్తాడు కానీ బుద్ధజీవి బుద్ధిని జీవి లోకం అక్కర్లేదు. ఇప్పుడు ఎవడైతే అజ్ఞానం ఉన్నాడో మళ్ళీ వాడు జ్ఞానం సంపాదించడానికి లోకం కావాలి. అజ్ఞానంలోని జ్ఞానం వచ్చిన వాడు జ్ఞానంలోకి వచ్చిన వాడికి అసత్యంలోని సత్యంలోకి వచ్చిన వాడికి ఇంకా లోకంతో పని లేదు. వాడు మళ్ళీ అందుకు లోకం సృష్టిస్తాడు. మళ్ళీ ఒకసారి మనం ఫెయిల్ అయిపోయాం అనుకోండి, లేకపోతే మళ్ళీ పరీక్షలు రాసుకోండి అబ్బాయి అని చెప్తాడు, మళ్ళీ ఇంకోసారి రాసుకోండి అని చెప్తాడు, మళ్ళీ అప్పుడు ఫెయిల్ అయిపోయి అనుకోండి ఇంకోసారి రాసుకోండి అని చెప్తాడు. అలాగే సృష్టి ఈ సృష్టి యుగాల కలియుగం త్రేతాయుగం అవన్నీ అయిపోయాయి అనుకో, అప్పుడు కూడా మనకు జ్ఞానం రాలేదు అనుకోండి. జ్ఞానం వచ్చిన వాళ్ళు సృష్టిలో మళ్ళీ కలపడ సృష్టి చేసినప్పుడు ఈ జ్ఞానం రాని మందరంతా మళ్ళీ శరీరాలు ఇచ్చి పంపేస్తాడు. అది అనుగ్రహ కాదు. సృష్టి స్థితి లైవే కాకుండా అనుగ్రహ కార్యం అంటే మళ్ళీ మళ్ళీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ లోకం సృష్టి చేస్తారు. ఆ సృష్టితో మళ్ళీ ఇంకో అవకాశం ఇద్దరు బాగుపడటానికి అనుకునేది వాడు అనుగ్రహం వాడు వాడు ఇస్తారు. ఎవరైనా పని చేసి పేరే ఇంకోసారి ప్రయత్నం చేయని అంటాం కదా మనం. అలాగే భగవంతుడు మన దయ పట్ల మన దయ మన మన పట్ల దయ కొలిది మళ్ళీ సృష్టి తయారు చేస్తున్నాడు. కానీ బుద్ధుడికి అక్కర్లేదు లోకం. బుద్ధుడికి కావాలి సృష్టి, బుద్ధుడికి కావాలి అంత ఈశ్వర సంకల్పం. అంత ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకుంటే దుఃఖం అసలు వింటున్న అంత ఈశ్వర సంకల్పంతో నడుస్తాం. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఇది మనకు అర్థమైతే మీరు కూర్చున్న వాళ్ళు లేకుండా మీకు దుఃఖం నశించిపోతుంది. అంటే ఈశ్వరుడు జీవకోటి రూపంలో లోకం రూపంలో వాడు ఈశ్వరుడు. రామకృష్ణ పరమహంసకి కొంచెం సామాన్యం ఉంది. బ్రహ్మసత్యం బ్రహ్మసత్యం బ్రహ్మసత్యాన్ని మనం వదిలేయాలి. అని వదిలి ఏం చేస్తాడంటే సూర్యుడికి కిరణానికి ఎలా సంబంధం ఉందో, సముద్రానికి పైన నురికి ఎలా సంబంధం ఉందో, పైన బుడకలకు ఎలా సంబంధం ఉందో, ఆ నీరే నీకు బుడక కింద కనిపిస్తుంది. నీకు అర్థమవుతుందో సూర్యుడే ఇలా కిరణాల కింద కనిపిస్తుంది. అలాగే భగవంతుడే ఈ జీవకోటి కింద లోకం కింద కనిపిస్తున్నాడు. అంటే నువ్వు భగవంతుని తెలుసుకోవడానికి ఈ జీవకోటిని లోకాన్ని కలుపుకుంటావు. ఇప్పుడు మీకు నేను లడ్డు ఇచ్చాను అనుకోండి, మీకు నేను లడ్డు ఇచ్చాను అనుకోండి, లడ్డు ఇచ్చి ఏమనుకుంటాను, నేను ఇచ్చాననుకుంటాను. ఏమనుకుంటాను? నేను ఇచ్చాననుకుంటాను. నీకు అర్థమవుతుందా? ఏం చేత నీ దేహగతమైన నేను ఏడు నాలుగు గ్రహాలు వచ్చిందాను ఏమండి? అదే హృదయగతమైన నాకు అనుభవం ఇచ్చిందని నాకు అనుభవం మీకు ఇచ్చాను, నాకు నేనే ఇచ్చాననుకుంటాను, ఒకటే కాబట్టి. అంచేది అహంకారం అని చెప్పు, అహంభావం అని చెప్పు, వాడికి పుణ్యం తప్పదు పాపం తప్పదు. ఏది దేని భావంతో ఇస్తాడు ఇది? తర్వాత ఎవరినైనా మనం నేర్చుకోవాల్సింది అంటే, మనం ఎవరికైనా మంచి చేస్తాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి కృతజ్ఞత ఆశించకూడదు. వాళ్ళు చాలా ఉపకారాలు చేసే ఉండాలకు మన ఎవరో పెద్ద నాయకు అంటున్నాడు దగ్గర, ఎవరికో గవర్నర్కి ఫోన్ చేసి ఏదో సీట్ ఇప్పించారని అడిగితే మళ్ళీ కనిపించినప్పుడు ఏది మీ ద్వారా సీట్ వచ్చిందనుకోండి, నా నాంటారు లోక వరహం అది వదిలేదు, ఆ పెంట వదిలే ఉన్నాను. ఆయన పెద్ద నాయకుడే, నాయకులు అంటే పది మంది ఓట్లు ఇస్తే నాయకులు అంటారు. మా ఎలా ఉంటుందంటే పది మంది ఓటు వేయటం వల్ల మనకి శక్తి వచ్చిందని ఆడు అనుకోడు, ఇది నా సొంతం అనుకుంటాడు, ఇది మాయ. ఇప్పుడు ఎవడైనా పది మంది ఓట్లు వేస్తే ఆడికి శక్తి వస్తుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, పది మంది కలిసి ఓట్లు, అది పది మంది శక్తి ఆడిది, పది మంది అంతేకాని ఆడు సొంత శక్తి కాదు. మళ్ళీ ఓడిపోతే ఏముండదు, కానీ ఆడు ఏమనుకుంటాడంటే ఆ సీట్లో ఉందని చెప్పు, ఇదంతా నాదే నా శక్తి అని, అది మాయ అని అన్నాడు. నేను గవర్నర్కి ఫోన్ చేసి వాళ్ళకి సీట్ ఏది ఇప్పించానంటే, ఆ వైస్ ఛాన్సలర్ ఫోన్ చేసి కనిపించినప్పుడు కూడా ఏదో సంతోషం చెబుతారు కదండి, ఆ పంట వదిలేయండి అన్నారు. ఏం చేయాలి వాళ్ళకి తెలియదు పాపం, అది మనకు కనిపించినప్పుడు కూడా సంతోషం చెప్పటం లేదంటే ఆ సంతోషం వాడు చెప్తే మాయందని పెరుగుతుంది, అది అక్కడికి తెలియదు. ఇక్కడ ఏం పెరుగుతుంది? ఇక్కడ మాయందని పెరుగుతుంది. అంటే ఈ పదవులేంటి, డబ్బు ఏంటి, బయట కూడా అవన్నీ కూడా మీరు దేహ ప్రార్థాన్ని బట్టి వస్తాయి, వచ్చి ఎలా వచ్చినాయి ఎలా పోతాయి, ఎలా వచ్చినాయో అలా పోతాయి. అదే ఇవన్నీ కూడా ఈ ధనం, నాకెంత ధనం ఉందనుకోవటం, నేను ధనవంతుని అనుకుంటాడు, ధనవంతుని గౌరవం ఉన్నాడు నాకు గౌరవం ఉందనుకుంటాడు, కీర్తి ఉన్నవాడు నాకు కీర్తి ఉందనుకుంటాడు, ఏది అనుకుంటాడు. ఇది ఇలా నిజమే నేను అనుకోదు, అబద్ధం నేను అనుకు, ఇలా అనుకునే కొద్ది ఆ జన్మ కాదు జన్మ కాదు పెరిగిపోతుంది. ఇలా అనుకోవటం వల్ల అది పెరిగిపోతాడు, దానికి అన్నం పెట్టక్కల గాలి పెరిగిపోతుంది. ప్రత్యేక ఈ దొంగ మాయనేందుకు మీరు అన్నం పెట్టాలి, దేహానికి ఇంకా అన్నం పెట్టాలి, దానికి అన్నం పెట్టక్కర్లేదు, మాయ గాలికి పెరిగిపోతుంది. అది మీరు ఎవరికైనా మంచి చేశారనుకోండి కృతజ్ఞత కూడా ఆశించుకోండి, ఆశిస్తారనుకోండి ఈ మాయలు పెరిగిపో, అంటే దానికి వెళ్ళి ఆహారం సప్లై అయిపోయి. తర్వాత ఇప్పుడు మనం నెలకు 10 రూపాయలు సంపాదించి 30 రూపాయలు ఖర్చు పెడతామంటే ఎలా ఉంటుందో, నెలకు 10 రూపాయలు సంపాదించి 30 రూపాయలు మనం ఖర్చు పెడతామంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అర్థం అవుతుంది. ఈ దొంగదాన్ని ఊరికే పెంచేసుకుని జపం చేసిన ధ్యానం చేసిన అలాగా ఇంటికి జపం ఎందుకు, నీకు అది పెరిగిపోతుంది. అసలు పూజ జపము ధ్యానము ఆ మాయనని తగ్గించుకోవాలని అది తగ్గించుకోవడానికనే భావన కూడా మనకు లేదు. జపం మన వాళ్ళు ఈ మనస్సు ఉంది, మనస్సు ఉంది జపం ఎందుకు పెట్టి, జపము మౌనము మనస్సు స్వాధీనం అవటానికి రెండు చెప్పారు, ఒకటి జపము రెండు మౌనము. మాటలు కూడా ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడినా అహంభావన వ్యక్తి భావన పెరిగిపోతాడు. ఎంత అవసరమైనప్పుడు మాట్లాడాలి, కానీ అవసరం లేనప్పుడు మాట్లాడదు. మౌనం కూడా మనస్సు అనగటానికి మౌనం కూడా మంచిది. రెండు, మీకు ఇష్టమైన నామం, దేవుడి నామం మీకు ఇష్టమైన నామం ఏదో ఒకటి చేసుకోండి. మీరు ఏదో మీ నామం చేసుకుంటే ఆ నామం ఏం చేస్తాయంటే ఇతర తలంపులు మీకు రాని ఒక కాపలా కాస్త అవి ఇతర ఇతర తలంపుడు మీకు తెలియకుండా పాల్చబడిపోతాయి. జపం చేసినా ధ్యానం చేసినా ఇది ఉద్దేశం ఏంటంటే ఈ మాయనేని నాచడానికి, మాయనేని లోపలికి పంపించడానికి. జపం చేసినంతే ధ్యానం చేసినంతే అంటే మనస్సులో ఉన్న దోషాలు ఇంద్రియాల్లో దోషాలు తొలగించడానికే జపము ధ్యానము. మీకు సాయంత్రం నిద్ర పెట్టడం లేదనుకోండి, మీకు ఇష్టమైన దేవుడి పేరు ఏదైనా అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఆ పేరు అనుకుంటుంటే మీకు ఇతర తలంపులు ఆగిపోతాయి. ఇతర తలంపులు ఆగిపోయినట్టు మీకు నిద్ర వచ్చేస్తుంది. మీకు తలంపులు ఎక్కువ వస్తుంటే సాయంత్రం నిద్ర పట్టుకుంటారు. రాత్రి ఎవరికైతే సరిగ్గా నిద్ర పట్టలేదు, పొద్దున్న లేచిన వాళ్ళు పేడ ముఖాలు, ఆడ ముఖాలు పేడ ముఖాల కింద ఉంటారు. వాళ్ళే చెప్తే రాత్రి నిద్ర లేదు వాళ్ళు. అయ్యే మనం ఇంటికైనా సరే బయట సరే అంశం అయినప్పుడు మాటలు అంశం మాటలు పెరిగి పెళ్తే అహంభావం పెరుగు. తర్వాత ఈ జపం కూడా ఎందుకంటే మనస్సు నెమ్మదిగా మచ్చిక చేసుకుని స్వాధీనం చేసుకోవడం కోసం, మనస్సుని మచ్చిక చేసుకుని స్వాధీనం చేసుకోవడం కోసమే జపం చెప్పారు. అదే భగవద్గీతలో చాలా ఆత్మజ్ఞాన సంపాదనకి చాలా విషయాలు చెబుతూ 18 అధ్యాయులు చివరి శ్లోకం, మొత్తం 18 అధ్యాయులు 78 శ్లోకాలు. అందులో మనకు సంజయుడు వస్తాడు, ధృతరాష్ట్రుడు వస్తాడు, అర్జునుడు వాచ, భగవాన్ వాచ, సంజయ వాచ, ధృతరాష్ట్ర వాచ. ఆ సంజయుడు అని వాడు ఎవడంటే వాడు ఒక రాజనీతి బాగా తెలిసేవాడు. ధృతరాష్ట్రుడు కొలువులో ఉండేవాడు. పూర్వం రాజుల కొలువులో కవులు, నీతి శాస్త్రం చెప్పేవాళ్ళు, తర్వాత రాజుకి సలహాలు చెప్పేవాళ్ళు, కవిత్వాలు చెప్పేవాళ్ళు, ఇది రకరకాల జనాన్ని రాజు పోషించేవాడు. అతని ఆస్థానంలో పెట్టుకునేవాడు, ఆయన పోషించేవాడు. కొంతమంది ఆయన సలహాలు చెప్పడానికి, కొంతమంది కవిత్వం చెప్పడానికి, కొంతమంది ఇంజనీర్ కట్టడాలు కట్టడానికి. ఇలాగే అప్పుడు రాజులు పరిపాలన కదా, రాజ్యరకంలో రాజుని పోరు. అలాగే రాజనీతి చెప్పడానికి సంజయుడు అని కూడా ఉండేవాడు. వాడు వ్యాసుడు గురు, వాడికి వేదవ్యాసుడు గురువు. అంటే ధృతరాష్ట్రుడి కళ్ళు కనపడు, ధృతరాష్ట్రుడి కళ్ళు కనపడు కాబట్టి యుద్ధ భూమిలో ఏదైతే జరుగుతుందో సంజయ్ వాడికి యుద్ధంలో ఏం జరుగుతుందో అది కళ్ళు కనపడు కాబట్టి ఏం జరుగుతుంది నీకు దివ్య దృష్టి ఇస్తాను. నీకు యుద్ధంలో ఏం జరుగుతుంది, ఎవరు చనిపోతున్నాడు, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు అంతా తెలుసుకునే దృష్టి నీకు ఇస్తా. అది ఒక రకమైన సిద్ధి. అది సంజయుడికి ప్రసాదించి నువ్వు ధృతరాష్ట్రుడికి చెప్పని చెప్పాడు. అది సంజయుడు అంటే వాడు సంజయుడికి ఒక సిద్ధి ఇచ్చాడు. ఆ భారత యుద్ధం జరిగేప్పుడు అక్కడ ఏం జరిగినా, ఎవడు చనిపోయాడు, ఎవడు ఓడిపోయాడు, ఎవడు నగ్గాడు, ఇవన్నీ వాడికి అదంతా దృష్టానికి చెప్పాడు, ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడు అంటే వాళ్ళు మనకు ఎంచేపు ఏం కావాలంటే మనకు ఎంచేపు క్వాంటిటీ కావాలి కానీ క్వాలిటీ అక్కర్లేదు. అది ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడంటే నాకు మా అబ్బాయిల తరపున భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ఇంకా గొప్ప గొప్ప వీరులు ఉన్నారు, సైన్యం ఎక్కువ, సైన్యం ఒక అక్షౌణి సైన్యం, అక్షౌణి అంటే 21,000 మంది సైనికులు, అటువంటి 18 అక్షౌణి సైన్యుడు దుర్యోధనుడి తరపున పోరాడారు. ఇంత జనాన్ని పాండవులు ఓడించగలరా, ఇంత జనాన్ని పాండవులు ఓడించగలరా. ఆ లోపల ఎవరుకున్నాడంటే భీష్ముడితో సమానమైన ఎవడున్నాడు పాండవులోను, కానీ అక్కడ వీడు గుడ్డివాడు అలా పరమాత్మలు ఎడన మర్చిపోయాడు. అది విశేష శరీరంలోనే గుడ్డివాడు, మనసులోనే గుడ్డివాడు. ఈ లెక్కలు ఆడ వేసుకునే లెక్కలు కరెక్టే. 18 అక్షరణులు సైన్యం, పెద్ద పెద్ద వీళ్ళు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, పెద్ద పెద్ద వీళ్ళు. కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరిగినప్పుడు ఎవడు నవ్వుతాడు చెప్పడం పేరు. అటువంటి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇటువంటి వీరులు ఉండగా మా అబ్బాయి ఎందుకు ఓడిపోతారనుకున్నాడు ధృతరాష్ట్రుడు. కానీ ఆడు మిస్ అయింది ఏంటంటే జనాన్ని పట్టుకున్నాడు, సైన్యాన్ని పట్టుకున్నాడు, వీరుని పట్టుకున్నాడు, కానీ భగవంతుని మర్చిపోయాడు. అక్కడ భగవంతుడు ఉన్నాడనే విషయం మర్చిపోయి సంజయుడు భగవద్గీత అంతా చెప్పడం అయిపోయింది. కృష్ణుడు అర్జునుడు చెప్పాడు, కృష్ణుడు అర్జునుడు ఏం మాట్లాడుకున్నారు, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు, చెప్పి ఆఖరణ మాట అంటాడు. எத்திர யோகி துத்ராஷ்டிர ஓ மகாராஜ எத்திர யோகேஸ்வர கிருஷ்ண எத்திர பார்த்தோ தனுதர துத்ராஷ்டிர மகாராஜா எத்திர யோகேஸ்வர கிருஷ்ணோ எத்திர பார்த்தோ தனுதர அக்கத் தீர் விஜயோ பூதி பூதி அண்ட விபூதி அக்கட ஐஸ்வர் பூதி திருவா நீதிர் மதிர் மம அன இது பகவான் வாட்சி கால சஞ்சய வாட்சி புஷ்டி எவ்வளோ இது சஞ்சயுடு சிவர ஸ்லோகம் இது ఈ చివర శ్లోకం మీరు నోటికొచ్చేలా చదువుకుంటే ఇందులో ఏమున్నాయో సంజయుడు చెప్తున్నాడు. మీకు మీరు పని చేసుకునే మీరు చేసుకునే పని వల్ల శ్రద్ధ కలుగుతుంది, సంపద కలుగుతుంది, జయం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, మీకు అర్థమవుతుంది, మీ ప్రాణం సుఖంగా ఉంటుంది, ఈ శ్లోకం రిపీట్ చేసుకోండి అని చెప్పాడు. అంటే వీడు ఏమనుకుంటున్నా అంటే మా సైన్యం ఏం చేస్తున్నాను, మీ సైన్యం నగ్గదని అంటారు. అది ఎత్ర ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్ర పార్థో ధనుర్ధర కృష్ణుడు చిలికి చొక్కాలు తిడుక్కున్నాడు, మెళ్ళో గొలుసు పెట్టుకున్నాడు, మెళ్ళో గొలుసు వేసుకున్నాడు, చిలికి బట్టలు అయితే తిడుక్కున్నాడు. మనకు పైకి అనిపిస్తుంటే ఏంటి రోజు పెట్టి కొడుకుతుంటున్నాడు అని అనుకుంటాం, కానీ అడుకున్నంత వైరాగ్యం ఎవడకి లేదు. ఏంటి ఏ రోజు కాదు నిత్యం పెళ్లి కొడుకు అనేది అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆడుకున్నంత వైరాగ్యం ఎవరికి లేదు, ఏ దేవుడికి లేదు. పైకురికి అలా కనిపిస్తాడు, ఊరికి ముస్తాదైనట్టు బట్టను బట్టి మనం ఎవడో ఒక తిండి కొట్టు కట్టుకున్నంత మాత్రమే ఆడికి వైరాగ్యం ఉంది. మామూలుగా మిగతాడు అది మానసిక స్థితి. అదేంటది మానసిక స్థితి. కృష్ణుడు మీకు పైగా ఎలా కనిపిస్తున్నాడు, యుద్ధాలు చేసినట్టు మాట్లాడినట్టు ఎలా కనిపిస్తున్నాడు, ఇంకా అలా కనిపిస్తున్నాడు. కానీ లోపలంటే వాళ్ళంతా వైరాగ్యం వాడు. ఎక్కడ యోగేశ్వర కృష్ణుడు ఎక్కడ బాగుంది అంటే వాడు లోపల ఏమనుకుంటున్నా అంటే భగవద్గీత అంతా విన్నాక మా సైన్యం ఎగ్గేస్తున్నా అనుకుంటాడు. అది పోటలకు ఓ మహారాజా, ఓ మహారాజా, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అంటే ఎక్కడైతే అనుగ్రహం ఉందో కృష్ణుడు అంటే అక్కడ అనుగ్రహం. ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో ఎక్కడైతే అనుగ్రహం ఉందో ఎక్కడైతే అర్జునుడని ధనుర్ధారి అంటే ధనుస్సు పట్టుకుని ఎక్కడైతే ఉన్నాడో అంటే ఎవరికైతే ఎవరికైతే స్వయం కృషి ఉందో ఎవరికైతే దేవుని దయ ఉందో అక్కడ విజయం ఒకటే కాదు, సంపదలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంపదలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, నీతి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, అసాధారణమైన శక్తి ఉంటుంది. సాధారణమైన శక్తి కాదు, అసాధారణమైన శక్తి. భూతిర్ ద్రువ నీతిర్ మతి మమ నా ఉద్దేశం ఇది భగవంతుడికి చెప్పలేదు, నేను చెబుతున్నాను. దృఢరాష్ట్రీ భగవాన్ వాచ కాదు, సంజయ వాచ ఇది నేను చెబుతున్నాను. ఏ అంచే ఈ మాట ఎందుకు చెప్పాడు లోపల మరమండలి నిగ్గేస్తారంటున్నాడు. మీ హోళ్ళు నగ్గిస్తారు పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు పైకి చెప్పకుండా చెప్పడం అంటారు. దీన్ని నువ్వేం ఆశ పెట్టుకోకు, సైన్యం ఉన్నమాట నిజమే, పెద్ద పెద్ద వీరులు ఉన్నంత మాత్రం చేయడం నిజం. అవన్నీ భయ బాధిందని అనుకునే మాటలు నిజమే, కానీ వాళ్ళందరూ చచ్చిపోతారు చివరికి. నువ్వు ప్రాణం లేని శవాలను ఏం చేసుకుంటావు? నువ్వు మన శరీరంలోంచి ప్రాణం పక్క తప్పుకుందనుకోండి, ఈ తుక్కి ఎవడకు కావాలి? 1000 ఎకరం మీకు సంపాదించి ఇస్తే ఎవడన్నా మీ యజమాని ఆడి శరీరంలో ప్రాణం బయటకు పోయాక లాగి అవతల పడేస్తా. మనకి సంపాదన లేదు, పాడు లేదు, మన మాట వదిలేదు. మీకు ఎవడన్నా 1000 ఎకరం ఇంటికాడ సంపాదించి ఇస్తే ఆడి శరీరంలో ప్రాణం తప్పుకున్నాక ఆయన గురికి పీనికిలా గడ్డి పనుల్లో తీసి అవతల పడేస్తాడు. ప్రాణం ఉంటే శరీరానికి గౌరవం కలిసి గౌరవం అంటే వాళ్ళందరూ శవాలతో సమానమైన గొప్ప వాళ్ళు అనుకునేవాళ్ళు. అంకిల్ నిజమే, అది శవ అవుతుంది. అది శవ ఒక 18 అక్షౌణుల సైన్యం అంటే ఒక అక్షౌణికి 21,000 మంది సైనికులు ఉంటారు. రాముడిది ధర్మ అవతారం, కృష్ణుడిది ఇల్లలు అవతారం. అలా కనిపించినట్టు కనిపిస్తాడు, మానిపోతాడు. ఇంది లీల అవుతారు. దీనికి భోజనం, దుర్యోధను భోజనం చెప్పాడు రాయబారానికి అన్నాడు. దుర్యోధను ఇన్ని భోజనానికి రమ్మన్నాడు. ఎవరు? కృష్ణుడు. కృష్ణుడికి మొహమాట లేదు, మీ ఇంటికి రానన్నాడు. మా ఇంటికి రాకుండా ఆయన ఇంటి మహారాజు ఇంటికి రాకుండా ఆయన కొంపలక ఆయన కొంపలక వెళ్తావన్నాడు. ఇప్పుడు కూడా మనం భోజనం చేసినప్పుడు 2 నియమాలు పెట్టుకోమన్నాడు కృష్ణుడు. ఎవరైనా మిమ్మల్ని గౌరవంగా పిలిస్తే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళదు, మిమ్మల్ని గౌరవంగా పిలవకపోతే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళదు. ఒకటి. రెండు, మీకు తినటానికి అన్నం లేదనుకోండి, మీకు తినటానికి అన్నం లేకపోతే ఎవరింటికి వెళ్ళి భోజనం అడగవచ్చు. తినటానికి, మనకు తినటానికి అన్నం లేదనుకోండి, ఎవరింటికి వెళ్తే భోజనం పెట్టుకుని అడగవచ్చు. రెండు రకాలుగా, ఎవరు గౌరవంగా పిలిస్తే వెళ్ళవచ్చు. ఇందుకే దుర్యోధనంతో కృష్ణుడు ఏమన్నా అంటే, నువ్వు నన్ను గౌరవంగా పిలుస్తున్నావు యాంత్రికంగా, నా మీద నీకు గౌరవం లేదు, ప్రేమ లేదు, అని చేతి రాను. నాకు తిండి లేకపోయినా నీ ఇంటికి రావచ్చు, నేను తిండి లేని వాడిని కాదు, అని చేతి రాను. నాకు నిజంగా తిండి లేక కాలిపోతున్నాను అనుకో, మీ ఇంటికి రావచ్చు, అప్పుడు తప్పు లేదు. నా ఇంటి గౌరవంగా పిలుస్తున్నావు అనుకో, నా మీద ప్రేమ ఉందనుకో, గౌరవంగా భోజనానికి రా, అలా కూడా రావచ్చు. నువ్వు నన్ను ప్రేమగా పిలవటలేదు, నేనే ప్రేమగా. ఒకటి, ఇప్పుడు నేను తిండి లేక మాడిపోయిన మీ ఇంటికి రావచ్చు, నేను తిండి లేకుండా మాడిపోవట్లేదు, ఈ రెండు కారణాలు లేవు కాబట్టి మీ ఇంటికి అన్నానికి రానున్నాడు. వాడు కృష్ణుడు మొఖమాటం కోసం ఏ పని చేయడు. యాక్యురేసీ 100% యాక్యురేసీ. అంటే అసలు అతను పరమాత్మను కనుక నమ్మకం లేదు. ఎవరికి? దుర్యోధనుడు. అతను 100 పాళ్ళు పరమాత్మని భీష్ముడికి నమ్మకం, అంచేది భీష్ముని జ్ఞానం అంటారు. భీష్ముడి అతనికి, భీష్ముడికి మటుకు అతను పరమాత్మని తెలియదు. భీష్ముడి భీష్మ ఆకాశం ఇంకెంతో కాలం ఉండడమే మీ తాత గారు. భీష్ముడు అస్తమించే టైం వచ్చేసి దక్షిణాన వెళ్ళిపోయింది, ఉత్తరాయణ వచ్చేసింది. అంటే దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణంలో ఉన్నాం మనం. నెల 15 రోజులు అతనికి అంపశైలి పడుకున్నా కూడా నెల 15 రోజులు ప్రాణం నిలబెట్టుకున్నాడు భీష్ముడు. ఎందుకంటే ఉత్తరాయణం రావటం కాదు. అప్పుడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ఈ రాజ్యాలు ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, జనం అందరూ చచ్చిపోయాకనుకుంటాడు ధర్మరాజు, యుద్ధం అయిపోయింది కదా. అలా కదా, మన డ్యూటీ మనం చేశాం. నీకంత బెంగగా ఉంటే నీ తాతగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకెన్నో రోజులు ఉన్నాడు ఈ భూమి మీద. అస్తమించబోతున్నాడు ఎవరు? భీష్ముడు అస్తమించబోతున్నాడు, ఇంకెంతో కాలం ఉండడు అని చెప్తే ధర్మరాజు పాండవుల్ని భీష్ముడి దగ్గరికి భగవంతు కృష్ణుడు తీసుకెళ్ళాడు. కృష్ణుడు ధర్మరాజుడు ఒక మాట అన్నాడు, అది మట్టికి మనకు ఉల్లి జలలు వేస్తుంది. భీష్ముడు చనిపోవటం అంటే, భీష్ముడు అస్తమించడం అంటే ఏంటో, జ్ఞానం అస్తమిస్తాను, జ్ఞానానికే చావు వస్తుంది అన్నాడు. ఈ మాట నాకు అబ్బులు పడిచ్చింది. మామూలుగా తీసుకెళ్ళి అది కాదు గొప్పతనం. భీష్ముడు అస్తమిస్తున్నాడు అనుకో, భీష్ముడి జీవితం పూర్తి అయిపోతానికి జ్ఞానమే పూర్తి అయిపోతుంది. అంటే భీష్ముడు అంతరించాడంటే ఇంక జ్ఞానం చెప్పేవాడు ఇంక దొరకడం కావచ్చు, అది భీష్ముడు అయిపోయింది. భీష్ముడు శరీరంలో దాన్ని బయటికి వెళ్ళిందా, అసలు మీకు జ్ఞానం చెప్పాడు ఈ భూమి మీద దొరకడన్నాడు. అటువంటి మహాజ్ఞానం ఒకలప్పుడు మీకు ఎదుపేది మీకు జ్ఞానం సంపాదించాలని మనిషి ఏదో అన్నాడు. అది ఉండగాని దీపం చక్క పెట్టుకోండి, ఉండగానే ఆయన ఉండగానే అప్పుడు రాజు ధర్మాలన్నీ చెప్పాడు, రాయధర్మాలని రాజనీతి చెప్పాడు, లోకంలో ఎలా వ్యవహరించాలో చెప్పాడు. లోకంలో ఇంకో మాట చెప్తాడు భీష్ముడు, ఒక మాట చెప్తాడు, మనల్ని ఎవరైతే బాగా తక్కువగా చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళొద్దని చెప్పాడు భీష్ముడు. మన ఎవరు బాగా తక్కువగా చూస్తున్నారు, మన గురించి అంతైనా తక్కువే చూస్తున్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తాం తగ్గించుకోమన్నాడు భీష్ముడు. ఎందుకు చెప్పాడంటే అలాగా వాళ్ళు ఏం చేస్తారు, నెమ్మదిగా మన ఆత్మవిశ్వాసం చెడగొట్టేస్తారు. అంటే వినోదం పెట్టుకోమని కాదు, మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేస్తున్నారో మీకున్న స్టాండర్డ్ గుర్తించకుండా తక్కువ ఎవరైతే మిమ్మల్ని అంచనా వేస్తున్నారో అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. దానివల్ల మీకేంటి, మీరు సంపాదించుకున్న ఆత్మవిశ్వాసం, కష్టపడి మీరు సంపాదించుకున్న ఆత్మవిశ్వాసంతో చెడగొట్టేస్తారాడు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. ఈ లోకానికి సంబంధించిన నీతులు ఎన్నో చెప్పాడు భీష్ముడు. ఇవన్నీ చెప్పు, ఇవన్నీ చెప్పావు తాతయ్య, నాకు ఉపయోగపడే అన్నీ చెప్పు, ఇవన్నీ చెప్పావు ఉపయోగపడే అన్నీ చెప్పావు, మేము తరించే ఉపాయం చెప్పమంటాడు. ఎవరు ఇవన్నీ ఇంతవరకు నువ్వు లౌకిక విషయాలు, లోకానికి సంబంధించి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మేము తరించే ఉపాయం చెప్పంటే అప్పుడు విష్ణు శాస్త్రం అన్నారు చెప్పాడు. ఇంతవరకు లోకం కూడా చెప్పుకొచ్చావు నువ్వు, బాగా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి అన్నీ చెప్పుకొచ్చావు. అసలు మమ్మల్ని తరించాలి కదా, మేము మోక్షం పొందాలి కదా, ఆ మాటలు చెప్పమంటే అప్పుడు విష్ణు శాస్త్రం అని చెప్పాడు చివరి. శంకరాచార్యులు వారు అన్నారు బలిగోదశ గేయం గీత నామ సహస్రం, మీ ముక్కుడో దాడి ఎంతకాలం తిరుగుతుందో భగవద్గీతను విష్ణు సహస్రనామాన్ని విడిచిపెట్టొద్దన్నాడు. మిమ్మల్ని తరింపు చేసే గ్రంథాలని అంటే భగవద్గీత వేదాలు సారమే, విష్ణు సహస్రనామాలు వేదాలు సారమే. ఆ వేదం చదివి అర్థం చేసుకోవడం కష్టం మనం ఈ యుగంలో, అది కష్టం. అయితే ఇది తేలిక, భగవద్గీత కొంచెం విష్ణు సహస్రనామాలు చదువుకోవడం తేలిక కాబట్టి ఆచార్య వారు ఏమనంటే గీతను అధ్యయనం చేసుకో, విష్ణు సహస్రం వల్ల పారాయణం చేసుకో, శ్రీపతి రూపాన్ని ధ్యానం చేసుకో. శ్రీపతి అంటే లక్ష్మీపతి, శ్రీపతి అంటే లక్ష్మీపతి, ఆయన రూపాన్ని ధ్యానం చేసుకో, ఆయన నామాన్ని స్మరించుకో, ఆయన గీతను అధ్యయనం చేసుకో, ఆయనకి సంబంధించిన నామాలను విష్ణు సహస్రనామాలను నువ్వు పారాయణ చేసుకో, నువ్వు తరించు పారాయణ. ఎక్కడైనా గంగానది నీళ్ళు తాగితే కొంచెం నోటి గంగానది నీళ్ళు పానం చేయి. నీకున్నది ఎవరు, నీ జన కలిగి ఉంటే ఇతరులకి ఇవి, గంగానదిలో నీళ్లు పానం చేయి. నీకు ఏదైనా కలిగి ఉంటే దేవజనుడికి ఇచ్చుకో, దేవజన సేవ చేయొచ్చు, ఉంటే నీ లేకపోతే గొడవ లేదు. గంగాజలం పానం చేయి. ఏం చేయదు, గంగాజలం విష్ణు యొక్క పాదాల నుంచి వచ్చింది గంగాని. ఈ మూడు చాలా పవిత్రమని చెప్పారు రామకృష్ణ పరమహంస గారు. ఏ మూడు, బృందావనంలో ఉన్న ధూళి, బృందావనం గంగానది జలం, పూరిలో ఉన్న అన్నప్రసాదం, పూరీ జగన్నాథులో ఉన్న అన్నప్రసాదం, బృందావనంలో ఉన్న ధూళి, గంగలో ఉన్న నీళ్లు, ఈ మూడు కూడా జీవుణ్ణి పవిత్రం చేస్తాయని చెప్పాడు. పవిత్రమైన నేనని, నిజమైన నేను, యథార్థమైన నేనని, చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో తెలియని నేను, ఈ నేను కాదు. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నేను కాదు. చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో తెలియని నేను హృదయంలో ఉంది కదా. ఆ నేను తెలుసుకోవడానికి ఈ రెండు విడిచిపెట్టుకుంటే నీకు తెలిస్తే కదా తెలివి పొమ్మన్నాడు. ఒకటి తపస్సు, రెండు విద్య. విద్య అంటే ఆత్మ విద్య. ఒకటి తపస్సు, రెండు ఆత్మ విద్య. తపస్సు అంటే ఎండిపు చేయటం. తపస్సు అంటే ఓ పక్కన ఆత్మజ్ఞానం సంపాదిస్తా ఉన్నాడు, ఓ పక్కన ఆత్మజ్ఞానం సంపాదిస్తూ ఉండాలి, ఆత్మ గురించి తీసుకొచ్చేగా వినాలి. ఆత్మజ్ఞాన సంపాదనకి నీకు అడ్డుగా వచ్చే ముళ్ళకంపలు తొలగించుకుంటూ ఉండాలి. ఆ ముళ్ళకంపలు తొలగించుకోవడానికి తపస్సు, శ్రవణం చేయటం. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం శ్రవణం. రామకృష్ణ పరమహంస గారు అమ్మాడు చెప్పారు, మీరు కాశీ గురించి పుస్తకంలో చదవటం లేదు, మీకు అర్థమవుతుందా? కాశీ గురించి పుస్తకంలో చదవటం లేదు. కాశీ వెళ్ళి కాశీలో నా నెల నుండి వచ్చిన వాడు చెబుతాంటే వింటే వేరు. స్వయంగా మీరు వెళ్ళి చూస్తే ఇంకా లేరు. దీనికంటే అది గొప్పది, దానికంటే అది గొప్పది. మీరు కాశీ గురించి పుస్తకం చదివితే సామాన్యులు, కాశీలో ఎవరైనా నాలుగు నెలలు ఉండి వచ్చి చెబుతాంటే శ్రవణం చేయటం రెండో పక్షం. అది అలా కాకుండా నువ్వే స్వయంగా వెళ్ళి కాశీ వెళ్ళి చూస్తే ఉత్తమ పక్షం. అద్వైత సిద్ధాంతంలో, అద్వైత జ్ఞానంలో సాధన ఉండకాని సిద్ధి లేదు. సాధన ఉండకాని సిద్ధి లేదు. పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, తెలుసున్న ఉన్నాడు, తెలియకపోయినా ఉన్నాడు, తెలుసున్న ఉన్నాడు, తెలియకపోయినా ఉన్నాడు. అక్కడ ఉన్నాడనే నమ్మికే శ్రద్ధ, అక్కడ ఉన్నాడని నువ్వు నమ్మటే ఇదే శ్రద్ధ. నీ తెలుసున్నా ఉన్నాడు పరమాత్మ లోపల, తెలియకపోయినా ఉన్నాడు. నువ్వు ఉన్నాడు లోపల ఉన్నాడు, తెలుసున్న ఉన్నాడు, తెలియకపోయి ఉన్నాడు కదా. అవి ఆ పరమాత్మ, ఇప్పుడు మనం ఎక్కడైనా రోడ్డుని వెళ్తాను ముళ్ళకంపలు అడ్డొచ్చాయి అనుకోండి, నెమ్మదిగా ముళ్ళకంపలు పక్క తీసేసుకుని నడిచి వెళ్ళిపోతాం. అలాగే నువ్వు హృదయంలో గుహలోకి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ఏ హృదయంలో అయితే పరమాత్మ ఉన్నాడో, పరమాత్మ నివాసంగా ఉన్నాడో, ఆ హృదయంలోకి నువ్వు ప్రవేశించేటప్పుడు తొందరగా ప్రవేశించలేవు. ఈ కామక్రోధాలని ముళ్ళకంపలు అడ్డొస్తాయి. కామక్రోధాలని చాలా అలవాట్లు ఉంటాయి, జన్మాంతరంలో నుంచి ఎన్నో అలవాట్లు ఉంటాయి. ఎన్నో ఈర్ష్య ఉంటుంది, కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, వాచా దోషాలు ఉంటాయి, శారీరక దోషాలు ఉంటాయి, మానసిక దోషాలు ఉంటాయి, వాచిక దోషాలు ఉంటాయి. ఆత్మస్థుతి ఆత్మస్థుతి పరనంద ఉంటుంది అనుకోండి మనం, ఆ రకమైన దోషాలు కూడా లోపల ఉంటాయి. మీకు ఇవన్నీ ఉంటాయి కదా లోపల, ఇవన్నీ మొలకంపలే. ఇవన్నీ కూడా ఇవన్నీ నెట్టుకుంటూ వెళితేనే కానీ నువ్వు హృదయంలో ప్రవేశించడం, నువ్వు హృదయంలో ప్రవేశిస్తేనే కానీ నీకు జ్ఞానం రాదు. అంటే నిజమైన ఆత్మజ్ఞానం రాదు, ఈ దొంగలేని కాదు, నిజమైన నేనుకు సంబంధించిన జ్ఞానం రాదు. అంటే నీ హృదయంలో నీ ఆత్మ గురించి శ్రవణం చేస్తూ ఉండాలి. దాన్ని నిప్పు కాల్చలేదు, నిప్పు ఆత్మని నిప్పు కాల్చలేదు. మీ అది వర్ణిస్తాడు కదా గీతలో, గాలి ఎండింపజేయలేదు, గాలి ఎండింపజేయ పంచభూతాలు కూడా దాన్ని ఏమీ చేయలేవు, పంచభూతాలు కూడా దాన్ని ఏమీ చేయలేవు, నిప్పు ఏమీ చేయలేదు, నీరేమీ చేయలేదు, గాలి ఏమీ చేయలేదు, దానికి పుట్టుక లేదు, ముసలితనం లేదు, చావు లేదు, ఏమీ లేదు దానికి. అది దానికి అక్కడ వికారాలు ఏమీ లేవు. అక్కడ ఆత్మలో వికారాలు ఏమి లేదు, దానికి పుట్టుక ఎలా ఉంటుందో, చావు ఎలా ఉంటుందో తెలియదు అసలు. అట్టి ఆత్మ గురించి నువ్వు శ్రవణం చేసి విసుగొచ్చేలాగా శ్రవణం చేసి ఆత్మజ్ఞానం పక్కన సంపాదిస్తూ అలా కూర్చోకూడదు. రెండో కప్ప తపస్సు చేయాలి, రెండో పక్కనే తపస్సు. నువ్వు లోపలికి వెళ్ళటానికి ఉడికి వింటే సరిపోదు, వింటే వెళ్ళిపోదాం, ఇంటి వెళ్ళిపోదాం అంటే మరి బుళ్ళకంపలు. ఇప్పుడు తాజ్నాడు అలా వెళ్ళకుండా 25 తిరిగాడు రోడ్డు అక్కడ బ్లాక్ చేసిన మరణ కదా, ఈ బ్లాక్ చేసేస్తాయి. వెనక్కి వద్దామంటే వెనక్కి వెళ్ళినావు, ఎవరికి వెళ్ళాలంటే ఎవరికి వెళ్ళినావు. ఒక ములకంప అయితే కాదు, ఎన్ని ములకంపలు. ఆ ములకంపలన్నీ తొలగించుకుంటా నువ్వు హృదయంలోకి వెళ్ళావు, ఆ హృదయంలోకి నువ్వు వెళ్ళావు. ఆ ముళ్ళకంపలు తొలగించుకోవడం తపస్సు చెయ్యి. నీకు అర్థమవుతుంది? అసలు దా వస్తువు మీద నీకు ఆకర్షణ కలగటం కాదు, శ్రవణం చెయ్యి. ఈ రెండు ఒకేసారి చేసుకుంటూ వెడితే నువ్వు తరిస్తావు, లేకపోతే సొన్న అని చెప్పాడు. ఓ పక్కన అది వింటూ ఉండాలి, ఇంకో పక్కన సాధన చేసి సైమల్టేనియస్ గా చేసుకెళ్ళాలి. ఓ పక్కనే ఆత్మజ్ఞానం గురించి శ్రవణం చేస్తూ ఉండాలి తప్ప, ఇంకో పక్కనే తపస్సు అంటే ఏంటి విజయం, తపస్సు అంటే ఏంటి, ఇది నీ జన్మాంతరంలో వచ్చే అలవాటిని ఎండగొట్టుకుంటూ రావాలి. తర్వాత నీ మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వెళుతుంది, నీ మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వెళుతుంది. ఇంద్రియాల ద్వారా మనస్సు, ఆ ఇంద్రియాలన్నీ మనస్సులోనే ఉంటాయి, ఇంద్రియాలన్నీ మనస్సులో ఉంటాయి. అంచేత ఇంద్రియాలన్నీ మనసులోకి వెళ్ళినప్పుడు, ఇంద్రియాలన్నీ మనసులోకి వెళ్ళాక మనస్సు నిర్దట్టమవుతుందని మనసు హృదయంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు వినటానికి ఏముండదు, చూడటానికి ఏముండదు, పని చేయటానికి ఏముండదు, సంకల్పం ఉండదు, వికల్పం ఉండదు, ఏముండదు. ఏం చేత మీకు మామూలుగా గోళాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి కానీ విను, కళ్ళు ఉన్నాయి కానీ ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు కళ్ళు ఉన్నాయి, చూడవు, చెవులు ఉన్నాయి, విను, నోరు ఉంది, ఏమి తినదు. ఏం చేసి ఇంద్రియాలని సూక్ష్మలోపం ఏ మనస్సు అయితే ఏ మనస్సులో ఉన్నాయో ఆ మనస్సు హృదయంలోకి వెళ్ళి అణిగిపోయింది కాబట్టి ఇంద్రియాలు కూడా పడిపోతాయి. ఇప్పుడు మీకు నిద్రలో కూడా చెవులు ఉన్నాయి కానీ ఏం చెప్తే వినవయ్యి. ఇంకేది విని విని ఆ వినటం అనేది మనస్సులో మనస్సులో ఉంటుంది, ఇది గోడ ఉంటే ఆ వినే శక్తి లోపల అది వెళ్ళి హృదయంలో అణిగిపోయి ఉంది. అయితే నిద్రలో ఉన్నవాడికి ఏదైనా చెప్పినాడికి ఏం తెలియదు, వాడు వినడు, వినడు అసలు, చెవులు ఉంటాయి కానీ వినడు. ఏం చేద్దంటే అవన్నీ కూడా సూక్ష్మరూపంలో మనస్సులో ఉంటాయి. ఆ మనస్సు వెళ్ళి ఆ మనస్సు వెళ్ళి ఏమవుతుందంటే లోపల లోపల హృదయంలో అణిగిపోతుంది. తర్వాత ఇంకోటి కొంతమందికి యాక్సిడెంట్ అవుతాయి, కొంతమందికి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్లు అయినప్పుడు కొంతమందికి బతుకున్నా మాట్లాడే శక్తి పోతుంది, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయితే నీకు అర్థమవుతుంది. కొంతమంది గుర్తుపట్టే శక్తి తగ్గిపోతుంది, కొంతమందికి గుర్తుపట్టే శక్తి తగ్గిపోతుంది, కొంతమంది వినికిడి తగ్గిపోతుంది, కొంతమందికి ఆలోచన. ఇవన్నీ ఇంద్రియాల కేంద్రాలన్నీ మెదడులో ఉన్నాయి, ఇంద్రియాల కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి, మెదడులో ఉన్నాయి. ఒక్కో ఇంద్రియానికి ఒక మెదడులో, ఈ సైన్స్ ఎప్పుడు నేను చెప్పేది, ఒక ఇంద్రియానికి మెదడులో ఒక భాగం ఉంటుంది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ భాగం దెబ్బతింది అనుకోండి, వీడికి మాట పడిపోదు. ఏ ఇంద్రియానికి సంబంధించిన భాగం మెదడులో దెబ్బతుందో అది బతికినా, ఒకవేళ బతికినా అడిగి మాటకు సంబంధించిన కేంద్రం మెదడులో ఉంటుంది. ఆ మెదడు దెబ్బ తగిలింది అనుకోండి యాక్సిడెంట్, అంటే అడిగిన బతుకుంటాడు కానీ మాట్లాడలేడు. అంటే ఇంద్రియాల కేంద్రాలన్నీ ఎక్కడ ఉన్నాయి, మెదడులో ఉన్నాయి. అది నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఆ నిజం నీ హృదయంలోనే ఉంది. అంటే కాలంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, ఈ కాలదేశాలు మనస్సుకు సంబంధించినవి, ఈ కాలదేశాలను కూడా మనస్సుకు సంబంధించినవి. ఈ అన్నింటికీ విషయాలతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా నీ హృదయంలో ఒక వస్తువు ఉంది. నీ హృదయంలో ఒక అక్కడేమి రాగ ద్వేషాలు లేవు, అక్కడ ఏం ద్వితీయం లేదు, ఏకమేవ అద్వితీయం. అది ఒకటిగానే ఉంది, రెండోది లేకుండా ఉంది. అది ఒకటిగా ఉంది, ద్వితీయం లేదు, అది రెండవది లేకుండా ఉంది. ఇంకా దానికి రెండు ఉంటే ఆకర్షణ, కానీ రెండు లేకపోతే ఇంకా ఆకర్షణ లేదు. రెండు ఉంటే ఆకర్షణ, రెండు లేకపోతే ఆకర్షణ లేదు. అంటే నీకంటే వేరుగా ఒక వస్తువు ఉంటే నీకు ఆకర్షణ, కానీ నీకంటే వేరుగా లేని ఒక వస్తువు అని అంతా నువ్వు అయినప్పుడు నీకు ఆకర్షణ ఏంటి? కొంతమంది ఏమంటారంటే అంతా నువ్వే అనుకోమంటారు, అంతా నేను అనుకోమంటారు. భక్తులు అలా అనుకోరు, అంతా భగవంతుడు అనుకుంటారు. జ్ఞానులు ఏమంటారంటే అంతా నేనే అనుకోను, అంతా నేనంటే నిజమైన నేను ఇది కాదు. కానీ భక్తులు ఏమంటారంటే అంతా నేను అనుకోకు, మళ్ళీ నీకు అహంకారం ఒకసారి రావచ్చు, అంతా భగవంతుడు అనుకో, అంతా భగవంతుడు అనుకుంటే సేఫ్ చేయి. రామకృష్ణ పరమహంస గారి కథలు బాగా చెప్తాడు. ఓ తల్లి ఓ పిల్లోనేమో ఉదాహరణ వేసుకున్నాడు, ఓ పిల్లోని చేయి పట్టుకు నడిస్తే నడిపిస్తున్నాడు. తల్లి ఓ పిల్లోనేమో ఉదాహరణ వేసుకుంది, ఓ చేయి ఓ పిల్లోని చేయి పట్టుకుని నడిపి చిన్న పిల్లలు నడిపించుకుంటూ వెళ్తాడు. ఈ లోపల ఏదో 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 కుక్క ఏదో ఎదురొచ్చింది, ఏదేస్తే అది కంగారు పడి ఏదో కుక్క కుక్క తరం వేస్తే చెయ్యి పట్టుకుని కుర్రాడు కంగారు పడి కింద పడిపోయాడు. నీకు అర్థమవుతుంది, తల్లి చంకలోనే ఇస్తే వాడి కింద పడలేదు, తల్లి తల్లి చేతిలో ఉన్నాడు. ఈ కింద పడుకున్నాడు, కింద తల్లి చేతిని పట్టుకున్నాడు, చెయ్యి ఊరేసినాడు, చెయ్యి ఊరిస్తే కింద పడిపోయాడు. నీకు అర్థమవుతుంది, అంతా నేను అనుకుంటే ఎలా ఉంటుంది, అంతా నువ్వు అనుకుంటే తల్లి చేతిలో ఉన్నట్టు ఉంటుంది. ఆ కుక్క తరుణ్ వచ్చిన తల్లి చేతిలో బిడ్డ పడిపోలేదు, తల్లి చెయ్యి పట్టుకుని నడిచేవాడు బిడ్డ పడిపోయాడు, కంగారు పట్టుకోడు. కానీ ఈ బిడ్డ పడ అంతా భగవంతుని అనుకుంటే కానీ పతనం ఉండదు అడగదు. అంటే ఈ దొంగదే మనస్సు యొక్క దేహగతమైన నేను నుంచి బయటికి రాలేమనుకోండి, నీవు నేను భేద బుద్ధి కూడా పోదు. అది బాగా అర్థం చేసుకో, నోటితో చెప్పినా లోపల పోదు. ఈ దేహగత నా దేహం నాదనుకున్నప్పుడు నీ దేహం నీదనుకుంటాను కదా నేను. నా దేహానికి నేను నా దేహానికి నేను పరిమితి అయినప్పుడు మీ దేహానికి కూడా మీరు పరిమితి ఉన్నారనుకుంటారు, అప్పుడు భేద బుద్ధి నశించదు. భేద బుద్ధి ఎంతకాలం అయితే నశించదు అప్పుడు మనిషికి మోహం నశించదు, పునర్జన్మ రాదు. పునర్జన్మ రాదు, ఆ సమస్య లేదు. పునర్జన్మలు ఆగే సమస్య లేదు. తర్వాత ఇంకోటి, మన అలవాట్లు, మన వాసనలు, మన సంస్కారాలు, మన పుణ్యాలు, మన పాపాలు అన్ని జీవాత్మ కూడా పట్టిపోదు, అన్నీ కూడా పట్టిపోదు. ఈ జీవాత్మ కంటే పరమలోభివాడు మెరుగన్నాడు శాస్త్రుడు. పరమలోభివాడు ఎక్కడనో పైసి మర్చిపోవచ్చు, ఈ జీవాత్మకు చిన్న సంస్కారం కూడా విడిచిపెట్టకుండా పట్టిపోతుంది. అయితే లోపల వస్తువు ఉంది అయ్యా, లోపల వస్తువు ఉంది. అయితే నేను త్రికరణశుద్ధిగా ప్రయత్నం, దాన్ని తెలుసుకోవాలని త్రికరణశుద్ధిగా ప్రయత్నం చేయటం లేదు. దాన్ని ఏదో గోరచ్చని నీళ్ళ ఉంది నీ సాధన. నీ సాధన ఎలా ఉంది? గోరచ్చని నీళ్ళ ఉంది సాధన. నువ్వు త్రికరణశుద్ధిగా చేయటం లేదు సాధన, త్రికరణశుద్ధిగా చేయటం లేదు అయ్యా. నువ్వు అంచేత నీకు తెలియటం లేదు, అంచేత నీకు తెలియటం లేదు. ఆ లోపల వస్తువు లోపలికి నువ్వు ఎందుకు ములగలేకపోతున్నావు అంటే, లోపల ఉన్నా అది ఉర్రాయపూర్వకంగా చిత్తశుద్ధితోడు దాన్ని తెలుసుకోవాలి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. నీ ప్రయత్నం కూడా నువ్వు గోరచ్చని నీళ్ళుగా ఉంది కానీ తగు మాత్రం కాలేదు. అయితే నువ్వు లోపల ములగలేకపోతున్నావు. తర్వాత నీ అశాంతికి కారణం, నీ దుఃఖానికి కారణం బయట ఏమీ లేదు. దానికి ఉదాహరణకి ఇద్దరికి ఒకే నష్టం వచ్చింది అనుకో, ఇద్దరికి ఒకే నష్టం వచ్చింది అనుకో, ఒకరు చాలా ఎక్కువ బాధపడతారు, ఒకరు ఎక్కువ బాధపడరు. ఇద్దరికి 10 లక్షలు పోయింది అనుకోండి, ఒకరు విపరీతంగా బాధపడిపోతారు 10 లక్షలు పోయింది అని. ఒకరు ఏమనుకుంటారంటే ఈశ్వరుడు ఇచ్చాడు, ఈశ్వరుడు పట్టిపోయాడు అనుకుంటారు. మీకు అర్థమవుతుంది, భగవంతుడు ఇచ్చాడు, ఇచ్చినవాడు భగవంతుడే, పట్టిపోయినవాడు భగవంతుడు ఇవ్వ అనుకుంటాడు. కానీ ఇక్కడ బాగా అర్థం చేయదు, ఇద్దరికీ సమానమైన మనస్సు బాధ కలగదు. ఇంకా తీసుకోవటంలో ఉంటుంది, దుఃఖ కారణం లోపల ఉంది, బయట పరిస్థితి అసలు లేదంటున్నారు భగవాన్. దుఃఖ కారణం నీకు బయటే ఉంది, దుఃఖ కారణం లోపల ఉంది కానీ అసలు బయట ఏమీ లేదు, బయట ఏమీ లేదు. కానీ బయట కారణాల వల్ల నీకు దుఃఖం వస్తుందని అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. దుఃఖ కారణం మాయనేలో ఉంది, అది దేహగతమైన నేనే దుఃఖ కారణం. అందులో ఉంది దుఃఖ కారణం, అది అహంభావన అంటాను చూడండి, అది పన దుఃఖ కారణానికి అది అది నశించింది అనుకోండి. బాహ్య పరిస్థితి నీకు బాగున్నా పొంగిపోవు, బాగుపోయినా పొంగు ఏమనిపోయి, బాహ్య పరిస్థితి నిన్ను ముట్టుకోమని చెబుతున్నాడు. బాహ్య పరిస్థితి అసలు నిన్ను నిన్ను ముట్టుకో, అసలు నువ్వు టచ్ చేయవు అసలు. తర్వాత నీకు ఈ మాయనే లోపల లేనప్పుడు, నాలో ఒక నేను ఉందని అనుకున్నప్పుడు, నాలో ఒక నేను ఉందనుకున్నప్పుడు ఇది అంతే నిజం అనుకుంటున్నాను. మీలో కూడా ఒక నేను ఉన్నప్పుడు అది కూడా అంతే నిజం అనుకుంటాను. నాలో ఒక నేను నాకు ఉందనుకున్నప్పుడు అనుకుంటున్నాం కదా మనం, మీలో కూడా ఒక నేను ఉంది కదా అది కూడా అంతే నిజం అనుకుంటాను. కానీ ఆ నేను వేరు, ఈ నేను వేరు, ఇది దేహగతమైంది. అదేంటది? ఆ దేహగతమైంది. ఆ దేహగతమైన నేను నీకు లోపల ఉన్న కాలం నీకు పరిస్థితులు బాగున్నా నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, శరీరం కూడా నీడొచ్చినట్టు. అది బయటకు గాంధీ గారికి ఏముందండి? గాంధీ గారికి చెప్పులు జోడు తప్పించి ఏమీ లేదు, ఎప్పుడు చూడు కర్ర, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. గాంధీ గారి మాట వదిలేయండి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారు 10-12 ఏళ్ళు మంత్రి చేశాడు, 2 ఏళ్ళు ప్రధానమంత్రి చేశాడు. ఆయన చచ్చిపోయినప్పటికీ భార్యకి అన్నం తింటానికి డబ్బులు లేవు. అది మామూలు పదవులే. హోమ్ మినిస్టర్ చేశాడు, ప్రైమ్ మినిస్టర్ చేశాడు, వీపీలో 10 పొందుతారు. కేవలం ఆ జీతం డబ్బులు ఆధారం పెట్టుకునే పదవి. ఆ దేశం, దేశాన్ని ఎలా బాగు చేయాలి, దేశాన్ని ఎలా బాగు చేయాలి, ఆ దేశం గురించి ఆలోచన తప్పించి మనకి ఏముందని ఆలోచన లేదు వాళ్ళకి. అసలు వాళ్ళ ఆలోచన మన ఆలోచనకి సంబంధం ఉండదు. ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలి, ఎలా చేయాలి, ఆ దేశం గురించి ఆలోచన కానీ మన గురించి మనకు అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఏం తింటున్నారు, ఏం కట్టుకుంటున్నారు ఆలోచన. నెహ్రూ గారు చనిపోయే ముందు మన తర్వాత ఎవడో ఉపయోగపడతాడు ప్రధానమంత్రి కంటే అని నెమ్మదిగా మనసు శాస్త్రి గారు మనసు మీద మనసు పడు పైకి చెప్పాడు కదా. ఆ తర్వాత శాస్త్రి ప్రధానమంత్రి అవుతాడు పైకి చెప్పాడు కదా, వాడు గొప్పవాడని తెలిసి శాస్త్రి చాలా గొప్ప, మనకంటే అగ్నిహోత్రిన వాడు, మనకి ఇంకా గౌరవం కావాలి, శాస్త్రి గౌరవం కూడా అక్కర్లేదు. అది నెహ్రూ గారు, నెహ్రూ గారికి ఇంకా గౌరవం కావాలి. మనిషి మంచివాడు కానీ అందరు జవహర్లాల్ నెహ్రూకి జై అంటే సంతోషం పాపం. లాల్ బహదూర్ శాస్త్రి గారికి అది కూడా అక్కర్లేదు. ఆయనకి నెహ్రూ గారు మాట్లాడుతున్నారని కూడా ఏది మీటింగ్ లేదు. మీరు అందరూ ఒకసారి జవహర్లాల్ నెహ్రూకి జై అంటారు పాపం సంతోషం, అది ఒంబలాట అంటారు చూడండి, మంచివాళ్ళే, అది ఒక రకమైన ఒంబలాట. శాస్త్రి గారికి అది కూడా అక్కర్లేదు. మీకు ఎందుకు చెప్తున్నారంటే శాస్త్రి గారు నెహ్రూ గారు మే నెలలో ఎప్పుడు చచ్చిపోయారు, 64 మే నెలలో చచ్చిపోయారు. జూన్లో కామన్వెల్త్ లండన్ వెళ్ళాలి, కామన్వెల్త్ ప్రైమ్ మినిస్టర్స్కి లండన్ వెళ్ళాలి. ఓ రోజు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి రమ్మని కౌరవించాడు నెహ్రూ శాస్త్రి గారిని. అప్పుడు శాస్త్రి హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇంటికి రమ్మని కౌరవించాడు, ఇంటికి రమ్మని కౌరవించాడు అన్నాడు శాస్త్రి. నీకు ఈ పొడిగాటి కోటి ఏమైనా ఉందా అని అడిగాడు. ఆయనకు అనుమానం వచ్చింది, అది కూడా ఆడుకుండగలరు శాస్త్రి నీకు పొడిగాడు పొడిగాడు. మరి లండన్ వెళ్తున్నాడు కదా, అక్కడ కొంచెం ఇలా ఉండాలి కదా. గాంధీ గారిలో వెళ్తే మరి గాంధీ గారు చుండుగొడ్డు గాంధీ గారు చుండుగొడ్డు కట్టుకెళ్తే చర్చి తిట్టిపోసాడు. ఈడేంటి, ఈడు వచ్చాడు సగం సన్యాసి, ఈడి సగం ఈడు చేస్తున్నాడు. గాంధీ గారి కావాలంటే ఏమనుకున్నా అక్కర్లేదు గాంధీ గారికి. ఇదే ఈ ప్రపంచ ఈ మట్టిలో భాగం కాదాను. అది శాస్త్రి నీకు మనం ముందు లండన్ వెళ్ళాలి, వచ్చి నెల జూన్ వెళ్ళాలని అనలేదు వాళ్ళు. శాస్త్రి నీకు కోట ఉందా అన్నాడు, కోట ఉందా అన్నాడు. అంటే కోట అంటే చిన్న చిన్న కోట్లు ఉన్నాయి, ఆయనకి పొడిగాంటి కోట ఉండాలి. ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇక్కడి నుంచి మోకాళ్ళ కింద దారిపోవాలి ఆ కోటు. అది లేదన్నాడు, లేదన్నాడు. అంత పొడుక్కు చిన్న చిన్న కోట్లు ఉన్నాయండి, చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, చిన్న చిన్న కోట్లు అంటే ఉడికి ఇంతవరకు కప్పుతాయి అంతే కోట్లు, కొంచెం చలికి ఆపిచేస్తారని మీరు చెప్పినంత పెద్ద కోట నాకు లేదన్నాడు. అయితే పని చేయి, మన ప్రయాణం పని చేయి, నువ్వు 2 కోట్లు కుట్టించుకో అన్నాడు. ఏంటి హోమ్ మినిస్టర్ చేసేవాడు కోట్లేదంటే ఇప్పుడు మామూలు మంత్రి పదవుల్లో సంపాదించేస్తున్నారు 100 కోట్లు. ప్రధానమంత్రి అక్కడే ముఖ్యం, మామూలు మంత్రి పదవులకు. ఏమంటే 2 కోట్లు కుట్టించుకో అన్నాడు. ఆయనకి తిరకాసుగా ఉంది, ఎవరికి, నీకు ఎప్పుడు ఏం బట్టలు ఉన్నా, నీకు ఏం కోట్లు ఉన్నాడు, ఎప్పుడు అడగలేదు ఏంటి అని ప్రధానమంత్రి గారు, నీకు ఎన్ని కోట్లు ఈ కూడా కోట్లతో పడ్డాడు ఏంటి అనుకుంటున్నాడు. కానీ మీరు ఎందుకు కుట్టించుకోమంటే కుట్టించుకుండాలి, ఆ కోట్లు నాకు ఎందుకు ఉండాలని మీరు చెబుతున్నారో నాకు అర్థం అవటలేదు అన్నాడు శాస్త్రి గారు. అలా కదా, వచ్చే జూన్ నెలలో లండన్లో ప్రధానమంత్రి కాన్ఫరెన్స్ ఉంది, నిన్న కూడా తీసుకెళ్దామా చూస్తామని పెద్ద కోట్లు 2 కోట్లు కుట్టించి రెడీగా ఉంటుంది. ఆ దేశం అభివృద్ధి దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలని ఆలోచన తప్పించాలకే మాకు అలా మనం ఏం బట్టలు కట్టుకున్నా ఏం తింటున్నా కూడా వాళ్ళకి అక్కడ. శాస్త్రి గారికి బంగాళాదుంప కూర అంటే చాలా ఇష్టం. మామూలుగా ఆయనకి ఇష్టం, అది మామూలుగా ఏపుడి కింద ఉన్నా ఇదిరి కింద ఉన్నా బాగా ఇష్టం. బంగాళాదుంప మార్కెట్లో ఎక్కువ రేటు అమ్ముతున్నాయి, కొంచెం ఖరీదు ఎక్కువ, మార్కెట్లో ఎక్కువ రేటు. ఇంటికాడ బాలీతో చెప్పాడు రోజు బంగాళాదుంపలు వండకో రేటు ఎక్కువ ఉందని ఒకటి. ఏంటి హోమ్ మినిస్టర్ రైల్వే మినిస్టర్ ఈ మాటలు? ఇంటికాడ రోజు బంగాళాదుంపలు వండక నాకు ఇష్టం అనేది రేటు ఎక్కువగా ఉందనుకుంటున్నారు బంగాళాదుంపల రేటు. వాడు శాస్త్రి, వాడు దేవతలు, ఒక రకంగా చెప్పాలంటే దేవతలు. అది గౌరవం కూడా అక్కర్లేదు. నిగురి గారికి గౌరవం కావాలనుక, ఈ శాస్త్రి గారికి గౌరవం కూడా అక్కర్. ఈ గౌరవం కూడా ఎవరికి? మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ గౌరవం కూడా ఎవరికి? దేహం అంతరా యాచించిన నేనికి కాదు, ఇక్కడ భగవంతుడు ఒక నేనుగా ఉన్నాడు, మనలో భగవంతుడు ఒక నేను. ఆ నేనికి గౌరవం, ఆ నేనికి గౌరవం అక్కర్లేదు. ఏం చేయాలి గౌరవం అక్కర్లేదు అని దానికి 2 రోజులు లేదు. మీరు వేరు, నేను వేరు అనుకున్నప్పుడు మీరు నన్ను గౌరవించాలనుకుంటారు. నేను అర్థమవుతుంది, మీరు నేను నన్ను మీరు గౌరవించాలి, మీరు నన్ను గౌరవించాలి, మిమ్మల్ని నేను గౌరవించాలి మీరు అనుకుంటారు, నేను మిమ్మల్ని గౌరవించాలి ఇలా అనుకుంటాం కదా వేరే బాగున్నప్పుడు. ఆ లోపల పరమాత్మకు ద్వితీయం లేదు, అక్కడ గౌరవం ఆశించకూడదు అని అసలు ద్వితీయం లేదు. అక్కడ ఆ గౌరవ సమస్య రానే రాదు. అక్కడ అప్పుడు ఈ గౌరవం ఎవరికి? దేహంలోన నారేవికి. దేహంలో దేహం దేహంలో ఉన్న దేహములో ఉన్న పరమాత్మకు కాదు గౌరవం. దేహంలో ఉన్న పరమాత్మకు కాదు, దేహంలో ఉన్న నారేణికి గౌరవం కావాలి. అటువంటి గౌరవం అంటే గౌరవం కాదు. ఏది కోరుకున్నా వాడు పునర్జన్మలకి వెళ్ళవలసింది, వాడు మరణం చూడవలసింది. అడు మరణం ఇంకోటి అన్నాడు శాస్త్రం, పునర్జన్మం లేదు వాడు మరణం చూడవలసింది అని. ఇదో గమ్మత్తు, వాడికి పునర్జన్మ వస్తున్నా లేదు వాడు మరణం చూస్తాడన్నాడు. అదేంటి మరణం అంటే చచ్చాడు అంటే పుడతాడు వాడు, పునర్జన్మ వాడు మరణము చూస్తాడన్నాడు. అది వేద భాష. ఏమన్నాడు వాడు? మరణము దేహము, దేహములో మనకు నేను ఉంది కదా, ఆ నేను మనం అత్యక్రమించకపోతే ఆ నేను ఉంది కానీ మనం శరీరం విడిచిపెడితే వాడు మరణము చూస్తాడు. మరణం చూడటంటే నేను చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని అనుకుంటాడు. చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను ఎవడైతే అనుకుంటాడో వాడు పుట్టి చేరుతాడు. మళ్ళీ ఈ నేనికే మనకు దేహం వస్తుంది, దేహం వచ్చాక లోకం వస్తుంది. ఈ నేనికే మన మనలో ఉన్న ఏదైతే నేనుందో ఇదే, ఆ నేనికి ఇంకో దేహం వస్తుంది, దేహం వచ్చాక ప్రపంచం వస్తుంది, ప్రపంచం వచ్చాక రాగద్వేషాలు అన్ని మామూలు. ఈ శ్లోకాన్ని మీరు ఎత్ర యోగేశ్వర కృష్ణమాత్రుడు ధనుర్ధరూప, ఎత్ర అర్జునుడు ధనుర్ధ, అంటే ఎక్కడైతే స్వయం కృషి ఉందో, ఎక్కడైతే మీరు మీ 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 పని మీరు జాగ్రత్త ఎక్కడైతే చేసుకుంటున్నారో అజాగ్రత్తగా కానీ జాగ్రత్తగా, ఎక్కడైతే మీకు అనుగ్రహం ఉందో, ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి సంపద ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అన్ని నీతి ఉంటుంది, కీర్తి ఉంటుంది, శక్తి ఉంటుంది. శక్తి ఎలా ఉంటుంది? ధృవంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. నిర్మలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అని ఈ శ్లోకం కృష్ణుడు చెప్పలేదు. నేను చెప్పి ఇది నా అభిప్రాయం అన్నాడు సంజయుడు. సంజయ్ ఉవాచ. ఏంటది సంజయ్ ఉవాచ? ఇది ఇది నా అభిప్రాయం. అంటే ఎక్కడైతే కృషి ఉందో, ఎక్కడైతే అనుగ్రహం ఉందో, ఆ రెండు ఎక్కడైతే ఉన్నాయో, కృషి అనుగ్రహం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జయం కలుగుతుంది, ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మామూలుగా భౌతికంగా ఆలోచించడం అన్నీ ఉంటాయి. ఎక్కడున్న చోట అనుగ్రహం ఉన్న చోట, కృషి ఉన్న చోట. అయితే నీవు వాటిని దాటాలంటే నువ్వు ఈ అన్ని ముళ్ళకంపలన్నీ నువ్వు ఉదయంలో ప్రవేశించాలంటే ఈ ముళ్ళకంపలను దాటి వెళ్తూ ఉండాలి. ఈ ముళ్ళకంపలను దాటి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏదైతే తెలుసుకుంటావో, నువ్వు తెలుసుకున్న ముందు లేక అది నువ్వు తెలుసుకున్న ముందు లేకుండా లేదు. నువ్వు తెలుసుకున్నాక అది కొత్తగా రాలేదు. నువ్వు తెలుసుకున్న ముందు కూడా అది అక్కడ ఉంది. నువ్వు తెలుసుకున్నాక అది కొత్తగా రాలేదు. అది ఎప్పుడూ ఉంది. అది ఎప్పుడూ ఉంది కానీ నువ్వు దాన్ని తెలుసుకున్నప్పుడు కొత్తగా తెలుసుకున్నానని అనుకుంటున్నావు, లేదా సిద్ధ పురుషుని అయిన అనుకుంటావు. అక్కడ అది ఎప్పుడూ ఉంది. దాని తాలూకు నీకు ఎరుకు వచ్చినప్పుడు నేను సిద్ధుని అయ్యాను అనుకుంటావు. అక్కడ సిద్ధావస్థ లేదు, ఉన్నదేదో ఉంది. దాని తాలూకు ఎరుకు రాగానే సిద్ధుని అయ్యనుకుంటావు. అర్థమైతే అది ఉంటుందో సాగం ఉంది. కానీ సిద్ధి అంటే ఏమి లేదు. నీకు తెలియకుండా కూడా అది అక్కడ ఉంది. నీకు తెలియకుండా కూడా అది అక్కడ ఉంది. అది నీకు ఎరుకులోకి వచ్చినప్పుడు నేను సిద్ధ పురుషుని అయ్యాను అనుకుంటావు. అది కూడా మనస్సే. అది కూడా మనస్సే. అంచేత అక్కడ నువ్వేం చేయ, అక్కడ నువ్వు గ్రహించి నీకు సాధన ఉంది. కానీ సాధన పూర్తి అయిపోయిన తర్వాత ఆ సిద్ధంగా ఉన్న వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది. అంచే అద్వైత వేదాంతంలో సాధన ఉంది కానీ సిద్ధితోటి పని లేదు. నువ్వు అదే ఉన్నావు. నువ్వు అదే అయ్యి ఉన్నావు. నీకు తెలియకపోయినా నువ్వు అదే అయ్యి ఉన్నావు. అయితే దాని తాలూకు ఎరుక లేదు. దాని తాలూకు ఎరుక లేదు. నీకు దాని తాలూకు ఎరుక రావాలంటే అనాత్మలోంచి బయటికి పడాలి. అనాత్మలోంచి బయటపడాలంటే దీని పట్ల నీకు వైరాగ్యం ఉండాలి, అభ్యాసం ఉండాలి. వైరాగ్యం ఉండాలి, అభ్యాసం ఉండాలి. అంటే వైరాగ్యం ఉన్న మనిషికి మనసు బాహ్యముఖంగా విజృంభించదు. వైరాగ్యం ఉన్న మనిషికి మనసు బాహ్యముఖంగా విద్య శాస్త్రీయ గారు వైరాగ్య పురుషుడు. అలాగని స్వామర పూజలు కాదు. కష్టపడి పని చేస్తారు, వైరాగ్యంగా ఉంటారు. వాళ్ళు నిజమైన కృష్ణుడు కూడా మీకు ఎలా పని చేస్తున్నాడు కనిపిస్తాడు. అగ్రంత వైరాగ్య అని చెప్పి మీకు సమస్యలు అన్నీ ఉంటాయి. ఏ దేహంలో నాకు దేహంలో ఒక నేను ఉన్నంత కాలం నీ దేహ అంటే దేహంలో నా నీ దేహ మన దేహంలో నాకు ఒక నేను ఉందని తెలుస్తాను కదా. నేను ఆ నేను నీకు ఉన్నంత కాలం ఏదో రకమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. అది కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాక మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. అలా సమస్యలు వస్తూనే ఉంటాయి నీకు. అంచేత దుఃఖానికి కారణం నీ దుఃఖానికి కారణం నీకేదో బయట కారణాలు నువ్వు అనుకుంటావు. ఊరికే బయట కారణాల వల్ల దుఃఖం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీలోన నేను నీలోన నేనే కారణం అని నీకు తెలిస్తే దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా. మనందరికీ మనం అంటే ఎక్కువ ఇష్టం. మనకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ప్రతి మనిషికి తానంటే తాను ఎక్కువ ఇష్టం. మీ భర్త కంటే కూడా మీరంటేనే ఎక్కువ ఇష్టం. మీరంటేనే ఎక్కువ ఇష్టం అంటే మీలో ఒక నిజం ఉంది. ఆ నిజంలో ఉన్నది ఏంటి? ఆ నిజంలో ఉండటం అనేది ఉంది, జ్ఞానం ఉంది, శాంతి ఉంది, సుఖం ఉంది. అంచేకా మీరంటే మీకు ఎందుకు ఇష్టం అంటే ఎక్కువ మీలోనే సుఖం ఉంది. అది మన ఆ మనలోనే సుఖం ఉందని తెలియక బయటకు ఎదుగుతున్నాం. మనలోనే సుఖం లేదనుకోండి, మనలోనే శాంతి లేదనుకోండి, మనం అంటే మనకు ఇష్టం ఉండదు. ఇది చాలా స్లూడ్ పాయింట్. ఇది మీరు అర్థం చేసుకోండి. ప్రతి మనిషి కూడా తనంటేనే తనకు ఎక్కువ సుఖం. తనంటేనే తనకి ఎందుకు సుఖం? మనలో ఏదో సుఖం. నేను సుఖ పదార్థమై ఉన్నాను. నేను ఎవరై ఉన్నాను? సుఖ పదార్థమైనాను. అయితే దాన్ని నేను ఎందుకు ప్రేమించుకుంటున్నానంటే నాలో ఉన్న సుఖమే కాబట్టి, నాకు సుఖం కావాలి కాబట్టి నన్ను నేనంటే ఎక్కువ ఇష్టం. అయితే ఈ నన్ను నేనంటే ఎలా ఇష్టము? ఒకవేళ మీరెవరైనా నాకు ఇష్టం, మీరు ఎవరిని చూసి నేను ఇష్టపడుతున్నా అనుకోండి, మీరు మిమ్మల్ని ఎవరినైనా చూసి నేను ఇష్టపడుతున్నా అనుకోండి, ఈ నాలో ఉన్న సుఖానికి మీరు దోహదం చేస్తున్నారనుకోండి, మీరు దోహదం చేస్తున్నారు కాబట్టి మీరంటే ఇష్టపడుతున్నారు, మీకోసం కాదు, మీకోసం మీరంటే ఇష్టపడటం లేదు. నాలో ఉన్న సుఖానికి మీరు దోహదం చేస్తున్నారు కాబట్టి మీరంటే మీకోసం మీరునే ఇష్టపడ మీకోసం మిమ్మల్ని ఇష్టపడటం లేదు. నాలో ఉన్న సుఖం కోసం మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు ఫాలో అవుతున్నారు కదా సబ్జెక్టు. ప్రతి మనిషికి చూడ, ప్రతి మనిషికి కూడా వాళ్ళంటే వాడికి ఎక్కువ ఇష్టం. ప్రతి మనిషి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఒక సుఖ పదార్థం ఉంది, ఒక శాంతి పదార్థం ఉంది, ఉండటం అనేది ఉంది, అక్కడ ఉండటం అనేది ఉంటుంది. అయితే మనం అందరం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే అందరం ఒకటే పొరపాటు. ఏ కులస్థులు అవనండి, ఏ మతస్థులు అవనండి, అందరూ ఒకటే పొరపాటు చేస్తాం. మనం చనిపోయే వరకు, శరీరం చనిపోయే వరకు ఈ శరీరంలో ఒక నేను ఉంది కదా, ఈ శరీరంలో ఒక మాట్లాడితే దానికోసం మాట్లాడతాం, పనిచేస్తే దానికోసం పనిచేస్తాం, జీవిస్తే దానికోసం, ఎంతసేపు దానికి నేతగా పనిచేస్తాం. కానీ పరమేశ్వరుడు దయ కోసం పనిచేయ జపాలి. ఎన్ని జపాలు చేస్తే మాటకి ఏమి రావు. ఏదో ఆలోచిస్తున్నాం, బుద్ధితోటి ఏదో ఆలోచిస్తున్నాం, చేతితోటి పని చేస్తున్నాం, నోటితోటి మాట్లాడుతున్నాం. ఈ దేహం లోపల ఒక నేను ఉంది కదా, ఆ నేను సంతృప్తి పట్టడానికే, ఆ నేను సంతృప్తి పరచడానికే మనం మాట్లాడతాం, ఆ నేను సంతృప్తి పరచడానికే సంపాదిస్తాం, ఆ నేను సంతృప్తి పరచడానికే సంపాదిస్తాం, చేతితోటి తీసి పని కూడా అందుకే చేస్తాం, ఆ నేను సంతృప్తి పరచడానికే ఆలోచనలు వస్తాయి. అంటే ఏంటి, మనం దేని చుట్టూరు తిరుగుతున్నాము, ఈ నేను చుట్టూరు తిరుగుతున్నాము. అంచేత స్టావులు పుట్టుకులు మనకు తప్పు. అంటే ఏనైతే మాయనేను దాన్ని తృప్తి పరచడానికి జీవిస్తూ చచ్చిపోతున్నాం. మనలో ఒక నిజం ఉంది, పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు, ఒక పరమేశ్వరుడు మనలో నిజంగా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. మనం పరమేశ్వరుడు ప్రీత్యర్థం, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం సంపాదించడానికి ఒక మాట మాట మాట్లాడడం, చేతుడు ఒక పని చెయ్యు, చేతుడి ఒక పని చెయ్యు, మంచి తలంపు, ఆ పరమేశ్వరుడు ప్రీత్యర్థం, ఆ అనుగ్రహం కోసం ఒక కొన్ని మంచి ఆలోచనలు కూడా తెచ్చుకో. ఇది మనకు అనుభవమైన విషయం. మీరు ఒకరిని పుస్తకాలు చదవక్కర్లేదు. మన అహంకారాన్ని సంతృప్తి, అహంభావం, ఈ వ్యక్తిభావం సంతృప్తిపరచుకోవడానికి మాట్లాడతాం, వ్యక్తిభావం సంతృప్తిపోవడానికి పని చేస్తాం. వ్యక్తిభావాన్ని ఎలా సంతృప్తి, దాని గురించి ఇంటికాడ కూర్చున్నా ఆలోచన, ఇంటికాడ కూర్చున్నా ఆఫీసులో కూర్చున్నా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎవరైనా రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి గవర్నమెంట్ ఉద్యోగులు వస్తూ ఉండరు, నువ్వేం చేస్తావు, నాకు నెలకు 1000 రూపాయలు జీతం ఉండే, తహసీల్దార్ దగ్గర ఇక్కడ చేస్తాను, డిప్యూటీ తహసీల్దార్గా చేస్తాను, లేదా ఇంకోటి లేదా సేల్ ట్యాక్స్లో చేస్తాను, ఇంకా పైసలు చెప్పాడు అని చెప్పాడు. ఎల్లిరా అని ఇప్పుడు అది చేసి ఉద్యోగం చెప్పాడు, వచ్చి ఎల్లిరా అనివాడు. ఏంటి ఎల్లిరా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం నీ పొట్ట కోసం చేసుకుంటున్నావు, దేవుడి కోసం ఏమైనా, దేవుడు భగవంతుడిని సంతృప్తి పరచడానికి కానీ, భగవంతుడిని అనుగ్రహం సంపాదించడానికి కానీ నీ పొట్ట కోసం నువ్వు చేసుకుంటున్నావు, లేదా నీ గొప్పల కోసం నువ్వు చేసుకుంటున్నావు. జీతం డబ్బు ఇస్తేనే, పని చేస్తేనే జీతం ఇస్తారు కాబట్టి ఈ పని చేస్తున్నావు. జీతం ఇవ్వకపోతే ఈ పని కూడా చెయ్యు, అయితే నీకు వెళ్ళిరా అనివాడు. అంటే నీకు దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు, వెళ్ళిరా అనివాడు. మనం ఉద్యోగస్తులు అయితే ఇలా నమస్కారాలు దయచేయడం చెప్తాం బచ్చానికి అలవాటు లేదు. నువ్వు నీకు డబ్బులు ముట్టి చెప్పకుండా ఏ పని చెయ్యు, జీతం ఇంకోటి ఇంకోటి డబ్బుల కోసం చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు. డబ్బులు డబ్బులు రావనుకుంటే పని చెయ్యు, నీకు అర్థమవుతుందా? అంతేకాదు నువ్వు ఈశ్వరుడు ప్రీత్యర్థం ఏం చేయటం లేదు కదా, ఆ డబ్బుల కోసం పని నీకు ఆ పని చే ఆ పని డబ్బులు రావనుకుంటే ఆ పని కూడా చెయ్యు, ఎందుకు రాను కూడా. అంటే నీకు నీకు పొట్టలు తప్పించి ఏం అక్కర్లేదు. అంటే నువ్వు దాన్ని మర్చిపోవాలి. ఇది నీ లోపల నేనుని, నీ లోపల ఒక నేను ఉంది కదా, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి. దాన్ని పూర్తిగా మర్చి దానే తలపెట్టుకుంటున్నాం, దానికోసం జీవిస్తే దాన్ని పూర్తిగా మర్చిపోడు. రిజెక్ట్, దాన్ని పూర్తిగా మర్చిపో. దాన్ని దాన్ని గుర్తించక సార్, నీలో నేను ఉంది కదా, దాన్ని అసలు గుర్తించకు, దాన్ని గుర్తించక. ఇప్పుడు కాలు ఇరిగిపోయింది అనుకోండి, కాలు ఇరిగిపోతే మనం కాలుకు కట్టి కట్టించుకోవచ్చాం కదా. ఈ మాయనికి ఏదైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బ ఇంక తగలదు, ఆ దెబ్బ తగ్గదు. మీ మాయనేని ఎవరైనా దెబ్బ కొట్టారనుకోండి, ఆ జీవితం పొడిగిన మీ కక్ష ఉంటుంది. ఈ మీ లోపల మాయనేనికి ఎవరైనా గాయం చేశారనుకోండి, మీ జీవితం పొడిగిన ఆ కక్ష ఉంటుంది. కానీ కాలు విరిగిపోయింది అనుకుని పనిలో హాస్పిటల్కి వెళ్తారు, కట్లు వేయించుకుంటారు, వచ్చేస్తారు, ఓ నెలలు తగ్గిపోతుంది. కానీ మీ నాయన మాయనేనికి తగిలిన గాయం మీ జీవితం పొడుగులో అందులోంచి బయటకు రాలేదు. అది మీరు చూసుకొని నేను చెప్పి మాటలు వినక్కర్లేదు, మీ అనుభవంలో వస్తుంది. అంటే శరీరానికి తగిలిన గాయం తొందరగా తగ్గుతుంది, కానీ ఈ మాయనేనికి తగిలిన గాయం తగ్గదు ఇంకా. ఇంకా అదే జ్ఞాపకం వస్తుంది, మీకు ఆ మాట మర్చిపోయే శక్తి మీకు లేదు, ఇంకా అదే రిపీటెడ్గా జ్ఞాపకం వస్తుంది. ఆ పుండి పెరుగుతుంది, తగ్గలేదు, ఆ పుండి పెరుగుతూ ఉంటుంది. ఆ తగ్గదు ఇంకా, ఆ పుండి పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆడు కొట్టాడు, వీడు తిట్టాడు, వాడు అలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు, ఇలా అనుకుంటేనే చచ్చిపోతారు. మనం ఇంకోటి భూతకాలాన్ని పూర్తిగా మర్చిపోవాలి, జరిగిపోయిన గొడవలో పూర్తిగా మర్చిపోవాలి. భవిష్యత్తు గురించి గాలి మాళ్ళ కట్టకూడదు, భవిష్యత్తు గురించి గాలి దాడకూడదు. వర్తమాన కాలంలో సజీవంగా జీవించాలి. అంటే మన టైంని బాగా ఉపయోగించుకోవాలి, మనం ప్రజెంటర్స్ని బాగా ఉపయోగించుకోవాలి. భగవంతుడి కాలరూపంలో ఉన్నాడు. ఈ మన కాలం వచ్చేప్పటికి మన దేహాలన్నీ పోతాయి, కాలం వచ్చేటప్పటికి మన దేహాలన్నీ పోతాయి. ఏదో కాలంలో ఈ దేహం వచ్చింది, ఇంకో కాలంలో పోతుంది. కాల ప్రవాహంలో అన్ని దేహాలు పోతాయి, కాల ప్రవాహంలో అన్ని దేహాలు పోతాయి. ఇందులో ఒక ఇంకో 100 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే ఈ దేహం ఇన్ని దేహాలు ఉన్నాయి హాల్లో, ఒక్క దేహం ఉండదు. భగవంతుడు సర్వజ్ఞుడేందుకే ఉన్నాయంటే ఆయన సర్వంతర్యాది, అంతటా వ్యాపించున్నవాడికి. అంటే మీరు ఇక్కడ మీరు ఆ గదిలో కూర్చున్నారు కొన్ని, గదిలో కూర్చున్నాడు గదిలో ఏముందో తెలుస్తుంది, కానీ అంతటా ఉన్నది ఏమో తెలియదు. అంతటా వ్యాపించిన వాడికి అంతటా ఉన్నది తెలుస్తాను. మీరు ఫాలో అవ్వండి సబ్జెక్ట్. ఆ గదిలో కూర్చున్న వాడికి ఆ గదిలో ఉంది ఏమి తెలుస్తుంది, అంతే కదా. అంతటా ఏమో జరుగుతుందో తెలియదు, అంతటా వ్యాపించిన వాడికి అంతటా అంతా ఉంది. భగవంతుడు సర్వజ్ఞుడు ఎంతకేంటే సర్వంతర్యాము కాబట్టి. ఈ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు కాబట్టి అది తెలియదంటే ఏమీ లేదు. అది ఆయనకు తెలియదంటే ఏమి, అంతటా ఉన్నవాడికి అంతా తెలుస్తూ ఉంటుంది కదా. ఆ గదిలో ఉన్నవాడికి ఆ గదిలో ఏమి తెలుస్తుంది, మీ వంటింట్లో మీరు ఎప్పుడు ఉంటారు కాబట్టి పొద్దున్న మీ వంటింట్లో ఏమని తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. అలాగే అంతటా ఉన్నవాడికి అంతా తెలుస్తుంది. అయితే భగవంతుడు ఒక్కడే సర్వజ్ఞుడు. మీరు ఎక్కడ ఎవరన్నా మామూలుగా మర్యాదగా ఎవరన్నా చూడవచ్చు, మన ఇతరులకు మర్యాద ఇవ్వచ్చు, ఇతరులకు మర్యాద ఇస్తే మనం పుచ్చుకోవచ్చు. ఇదంతా లోకానికి సంబంధించిన విషయాలు. మీ మనసులో మటుకి ఒక గౌరవం మటుకి భగవంతుడి మీద ఉండాలి, అది మర్చిపోకూడదు. ఇంచేది వాడికి మనకున్న అనుబంధం శరీరం పోయినా పోదు. భగవంతుడికి మనకున్న సంబంధం ఈ శరీరం పోయినా పోదు, శరీరం పోయినా పోదు. మన భక్తి నిజమైతే, మనకి సత్వగుణం కనుక ఉంటే ఆ భగవంతుడు శరీరం ధరించి గురు రూపంలో మనకు వస్తాడు. గురు రూపంలోనే మనకి ఆయన ఆయన గుర్రప్పుడు మనకు వస్తాడు అని చేత అది వాటిని నువ్వు దేహగతమైన విషయాలన్నీ తలంపులాలని ఇంకోటాలని ఇవన్నింటినీ నువ్వు అధిగమించాలయ్యా, నువ్వు అధిగమించాలి. అంచేది నీకు దుఃఖం వస్తానంటే అశాంతి వస్తానంటే అది నీలో లేదు, నువ్వు కల్పించుకోవడంలో వస్తుంది. అది దుఃఖం కూడా నువ్వు కల్పించుకోవడంలో వస్తుంది. తర్వాత ఇంకోటి నేర్చుకోవాలి మనం శాంతి. మన వల్ల కొన్ని పనులు అవ్వనుకోండి, అవ్వకపోతే అవ్వని వదిలేదు కానీ ఎందుకు కావలేదు ఏమింది కావలేదు అని మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఇది ఒకటి నేర్చుకోండి. మన చేతిలో ఉన్న పని శ్రద్ధగా చేసేయటం, మన చేతిలో ఉన్న పని శ్రద్ధగా చేసేయటం. కొన్ని పనులు మన వల్ల అవుతాయి, కొన్ని పనులు మన అవ్వాలి. మన వల్ల అవ్వని పనులు ఏంటి అవటాలేదు అవటాలి చాలనుకుంటే మళ్ళీ దుఃఖం వస్తుంది. ఆ చాప్టర్ వదిలేదు అంతే. మామూలుగా వదిలేయటం కదా, గోడ మామూలుగా దడిలో చూస్తాంటే ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు కనిపిస్తాను, గోడ కట్టిస్తాం కనపడ, గోడ కట్టినట్టు వదిలేయాలి. దడి కట్టినట్టు కట్టకూడదు. దడి కట్టినట్టు ఎలా చూస్తే దడిలో చూస్తాడు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు కనిపిస్తారు, ఈ పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళు కనిపిస్తారు. రమణ మహర్షి గారు ఆ హాల్లో రమణ మహర్షి గారు ఉండగా బ్రాహ్మణకు ఓ పక్కనే నాలుగు బ్రాహ్మణ కాని వాళ్ళకి ఓ పక్కన భోజనాలు పెట్టేవారు భగవాన్ ఉండగా. ఆ భోజనాల హాల్ ఉంది కదా రమణాశ్రమంలో, బ్రాహ్మణకు ఒక పక్కనే బ్రాహ్మణ కాని వాళ్ళకు ఒక పక్కనే. ఊరికే మాకు ఆచారం కావాలి బ్రాహ్మణతో కూర్చుంటే ఒక బ్రాహ్మణకు ఓ పక్కన పెట్టారు, నాలుగు బ్రాహ్మణకు ఓ పక్కన పెట్టారు. మధ్యన ఏముండేదంటే ఇది ఉండేది ఏదో క్లాత్ ఉండేది, గుడ్డ మధ్యన గుడ్డ అడ్డు పెట్టేవారు. ఏంటి బ్రాహ్మణ్స్కి నాన్ బ్రాహ్మణ్స్కి మధ్యన ఓ గుడ్డ అడ్డు పెట్టేవారు. పదార్థాలు ఒకటే, బ్రాహ్మణకు ఏమంటిస్తారు నాన్ బ్రాహ్మణ్స్కి అన్ని ఒకటే పదార్థాలు ఒకటే, కానీ వీళ్ళు కాలు కనపడకుండా జలు కన గుడ్డ అట్టి పెట్టారు. భగవాన్ ఏమో నాన్ బ్రాహ్మణ్స్ లో కూర్చున్నారు, బ్రాహ్మణ కాని వాళ్ళు కూర్చున్నారు. అని అనుకోండి బ్రాహ్మణి కాదు అబ్రాహ్మణ్యం కాదు, నేను బ్రాహ్మణే కాదు ఆత్మకు బ్రాహ్మణ ఏంటి అబ్రాహ్మణుడు ఏంటి. ఆయన ఆ బొర్రుల నుంచి ఆ మధ్యన గొడ్డ అడ్డు పెట్టారు కదా అట్లా బొర్రులు పడ్డా కొంత కాలం ఆ బొర్రుల నుంచి ఇలా చూసేవారు. ఎలా బ్రాహ్మలో బ్రాహ్మలో మీరు మాకు కనిపించిపోతున్నారు, మీరు మాకు కనిపించకుండా ఈ గొడ్డ పెట్టుకున్నారు, ఈ గుడ్డ తీసేసి కొత్త గుడ్డన కొట్టుకొని ఈ చిరిగిన గుడ్డ పెట్టుకుంటే మీరు మాకు కనిపించేస్తే గుడ్డ నుంచి కట్టుకున్నట్టు. బ్రాహ్మలో బ్రాహ్మలో మీరు ఈ గుడ్డ ఈ గుడ్డలో చూసి ఇవన్నీ చిరుగులు ఇలా చూస్తున్నారు వాళ్ళ అలా చూసుకొని చూస్తే వాళ్ళందరూ కనిపించిపోయేవారు. మరి చెరక చెరక రంధ్రాలు ఉంటే ఎలాగా ఎలా కనిపించు ఎలా కనిపించే. మీరు కొనుక్కుంటే తెర శుభ్రమైన తెర కొనుక్కోండి అతి మొత్తం తీసే నామక తెర ఉంది ఇలా చూస్తానే మీరు అందరూ కనిపిస్తారు. ఇంకా తెర ఎందుకు మీరు కనిపిస్తాను, మీరు కనిపించకుండా ఉండడం కోసం తెర కట్టుకున్నారు. అంటే గోడ కట్టినట్టు ఉండాలన్నమాట, మనం మర్చిపోయే విషయాలు ఎలా ఉండాలి, తెర కట్టుకున్నట్టు దడి కట్టుకున్నట్టు ఉండకూడదు. ఎలా ఉండాలి ఆ గోడ మన వల్ల మన వల్ల కొన్ని కొన్ని ఏం చేసేయాలంటే భగవంతు మనం ప్రజల ప్రయత్నం చేస్తాం మన వల్ల అవ్వదు అనుకోండి, భగవంతుడి సంకల్పం ఎలా ఉంటుందో అలా వదిలేసి అది వదిలేయాలి. మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకున్నట్టు దుఃఖం వస్తుంది. తర్వాత ఏ పని మన వల్ల అవుతుంది, ఏ పని మన అవ్వదు అనేటువంటి అంచనా ఉండాలి మనకు. ఏ పని మన వల్ల అవుతుంది, ఏ పని మన వల్ల అవ్వదని ఒక అంచనా ఉండాలి. అంచనాలు బట్టి పనిలో జరిగే అంచనా లేకుండా పనులు ఎక్కువ. మీకు అర్థమవుతుంది, ఈ పని మన వల్ల అవుతుందని చేయొచ్చు, ఈ పని మన వల్ల అవ్వదు మనకు సాధ్యం కదంటే ఆ పని అక్కడ చోటు వదిలేయాలి. అవ్వదనుకుంటే మీకు అర్థమవుతుంది అది, దానివల్ల కూడా మీకు దుఃఖం రాదు. అంటే మీరు చేసే పనులు మీరు చేయొచ్చు, మీకు శక్తికి మించిన పనులు మీరు నెత్తిమీద చేసుకున్నా మరి దానివల్ల కూడా మీకు అశాంతి వస్తుంది. ఇవన్నీ జీవితానికి సంబంధించిన సూత్రాలు, ఇవన్నీ జీవితానికి సంబంధించిన సూత్రాలు. ఇంతకీ భగవద్గీతలో ఏం చెప్పాడు, మీరు పని చేయడానికి పనికి వస్తారు, మీరు పని. ఇప్పుడు మనం మోక్షం ఎప్పుడు వస్తుంది, జ్ఞానం వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకోకూడదు. మనం చేసే ప్రయత్నం హృదయపూర్వకంగా చేయాలి. మనం చేసే ప్రయత్నం హృదయం. ఆ జ్ఞానం ఎప్పుడు రావాలి, మీకు అర్థమవుతుంది, ఎక్కడ రావాలి, ఆ జ్ఞానం మీ ఇంటికి ఎలా రావాలి, ఆ మోక్షం మీకు మీ ఇంటికి ఎప్పుడు వస్తుందో, ఆ ముహూర్తం పరమేశ్వరుడు పెట్టుకుంటాడు. ఆ ముహూర్తం పరమేశ్వరుడు. మీరు చేసే సాధన మటుకు మీరు చేయాలి. మీరు చేసే సాధన మటుకి హృదయపూర్వకంగా చేయాలి. ఇదంతా కలిపితే దేహము, దేవతలు, పుణ్యాలు, పాపాలు, మళ్ళీ పుణ్యం తాలూకు సుఖాలు అనిపించడం, పాపాల తాలూకు మీకు మళ్ళీ దుఃఖాలు అనిపించడం, ఇవన్నీ కూడా దీనికే. దేనికి? ఈ దేహంలో ఉన్న మాయలేదు. దేహంలో ఒక నేను స్ఫురిస్తున్న ఆమెకి అన్నీ కూడా పునర్జన్మలు, పూర్వజన్మలు, దేవతలు, పుణ్యాలు, ఆ గడప దాడి చెయ్యేమి లేదు. ఉన్నదంతా ఒకటే. ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన శాంతే, ఎడి చూసిన సుఖమే, ఎడి చూసిన వెలుగే. ఆ గడప దాటాడు. ఆ దేహాభిమానం చిరిగిపోవాలి. ఏంటది దేహాభిమానం చిరిగిపోవాలి. తర్వాత మీకు దేహా మనం చేసే సాధన కూడా దేహాభిమానం నుంచి బయటపెట్టాలి. మనం చేసే సాధన కూడా దేహా. ఇప్పుడు కృష్ణుడు గోపికలతో ఆడుకున్నారని వస్తుంది కదా, గోపికల మనమే. కృష్ణుడు గోపికలతో ఆడుకున్నాడని చెప్తారు కదా భాగవతంలో, అది సమాధి భాష. గోపికలంటే జీవులు. భగవంతుడు మనకి ఏది ఎప్పుడు సంయోగం చేయాలో, ఎప్పుడు ఎవరిలో కలపాలో, ఎప్పుడు ఎవరిలో విడదీసేయాలో, ఇది ఒక ఆట ఆయనకి. ఎవరికి? దేవుడికి. ఆయనకి లీల, ఆయనకిది దేవుడికి లీల. ఎప్పుడు ఎవరిని కలపాలో, ఎప్పుడు ఎవరిని విడదీసేయాలి, మీకు అర్థమవుతుందా? అది ఆయనకి గోపికలతో ఆడుకోవడం అంటే జీవకోడతో ఆడుకుంటున్నాడు వాడే పరమేశ్వరుడు. గోపికలంటే స్త్రీలు. దేహాభిమానం ఉన్నాడు ప్రతివాడి స్త్రీయే. ఇప్పుడు దేహాభిమానం ఉన్నవాడు ప్రతివాడి స్త్రీయే. అదే స్త్రీ అంటే జీవుడు. ఆ జీవకోడితోటి పరమేశ్వరుడు ఆడుకుంటున్నాడు. ఏ జీవుని ఏ జీవుని ఎప్పుడు కలపాలి, వాడు ప్రారంభాన్ని బట్టి ఎప్పుడు విడదీసేయాలి, మీకు అర్థమవుతుందా? మళ్ళీ అడుగు రాబోయే జన్మలు ఏంటి, రాబోయే జన్మలు ఏ దేహం వాడికి ఇవ్వాలి? ఈ దేహం చనిపోయేప్పుడు ఈ దేహం తాలూకు మడిపు వచ్చేస్తున్నాడు. ఈ దేహం తాలూకు మడిపు వచ్చేస్తుంది. తర్వాత దేహం ఎలా ఉండాలి ఈశ్వరుడు నిర్ణయిస్తాడు, ఆడి అడ్మినిస్ట్రేషన్. తర్వాత దేహం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కొరకు ఈ బలి శరీరం ఎప్పుడు ధరించాలి, ఈ జీవుడి శరీరం ఎప్పుడు ధరించాలి, వీడికి అనుభవించినటువంటి వీడికి అనుభవించవలసినటువంటి ఇంకేముంది, అనుభవించవలసింది ఎన్ని స్టోర్లు ఏముంది, ప్రారంభానికి ఎంత పంపాలి, ఇప్పుడు స్టోర్లు ఏముంది, ఇవన్నీ పరమేశ్వరుడు చూసుకుంటాడు. ఇవన్నీ పరమేశ్వరుడు చూసుకుంటాడు. నీకు జ్ఞానం కలిగితే ఈ లోపల దానికి ఎవడో ఒక మహాత్ముడు, ఒక పరపురుషుడు, ఒక మహాయోగి, ఒక మహర్షి అనుగ్రహం నీకు జ్ఞానం వచ్చిందా, ఇంకా నీకు కర్మ లేదు, వికర్మ లేదు, అకర్మ లేదు, కర్మ బంధాల నుంచి సమస్తం బయటకు వచ్చేస్తా. ఒకవేళ నీకు పూర్వజన్మల కర్మ ఉంటే కాలిపోతుంది. ఇది జాగ్రత్త కదా అండి. ఎలా కాలిపోతున్నాను మీరు, ఎలా పోతున్నాను అడగచ్చు. అది మన సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి. మీ ఇంటికాడ మీరు జపధ్యానాలు చేసుకోవచ్చు. సబ్జెక్ట్ చాలా క్లోజ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కూడా ఒక యోగం. అర్థం చేసుకోవడం ఇప్పుడు నిద్రలో మన నిద్ర కళ ఎప్పుడు వస్తుందని చెప్పాం. మనం ఎక్కడో చెప్పాం ఏదే మీటింగ్లో. కళ ఎప్పుడు వస్తుంది? నిద్రలో వస్తుంది. కళ ఎప్పుడు వస్తుంది? నిద్రలో. ఆ నిద్రలో మన యజమానాలను తిరిగినట్టు, ఇంకోటి చేసినట్టు, అది వలకాళ్ళలో తిరిగినట్టు, ఇంకోటి ఏదో జ్ఞాపకం. స్నేహితులు జ్ఞాపకం వస్తారు, విరోధులు జ్ఞాపకం వస్తారంటారు. మీకు అర్థం అవుతుందా? స్నేహితులు జ్ఞాపకం వస్తారు, విరోధులు జ్ఞాపకం వస్తారంటారు. ఎవరైనా మీకు అంతకుముందు జాగ్రత్తగా వస్తున్న వాళ్ళని మిమ్మల్ని పీడిస్తుంటే, పీడించిన వాళ్ళు కూడా జ్ఞాపకం వస్తారు. రకరకాల ఆలోచనలు ఉంటాయి. మీరు గ్రహించవలసింది ఏంటంటే, మీరు ఆ నిద్రలో వచ్చినప్పుడు కనిపించేది మనస్సే, చూసేది మనస్సే, కనిపించేది మనస్సే, చూసేది. మీరు నిద్రలో ఏ వస్తువుని అయితే చూస్తున్నారో, ఏ పదార్థాలు అయితే చూస్తున్నారో అది మనస్సే. మనస్సే ఆ రూపం ధరించి మనస్సే చూస్తాను. మీకు మీరు మంచం మీద పడుకుని ఉంటాం, మనం మంచం మీద పడుకుంటాం, ఆ కళ జరిగినప్పుడు మీరు శుభమని మీకు తెలుస్తుందా చెప్పండి? మీ పేరు అన్నపూర్ణ. ఆ కళ జరుగుతుందనుకోండి, ఇది బాగా అర్థం చేసుకోండి, ఆ కళ జరిగేప్పుడు నేను అన్నపూర్ణ తెలుస్తుందా? అది అన్నపూర్ణ, కానీ అన్నపూర్ణతో ఆమెకు మరుపు వచ్చేసింది, అంచేత అక్కడ పడింది. ఎక్కడ విమానం వెళ్ళినట్టు చచ్చిపోయినట్టు పుట్టినప్పుడు వాళ్ళ కళ్ళు అన్నపూర్ణ. అన్నపూర్ణ తాలూకు మరిపొచ్చేటప్పటికి మళ్ళీ మెరుపు వచ్చేవాడికి ఏమొస్తుంది? నేను అన్నపూర్ణ వస్తుంది. ఏమొస్తుంది? నేను అన్నపూర్ణ అని తెలిసాక మంచి కళైనా చెడ్డ కళైనా అబద్ధం అనిపిస్తుంది. అది మంచి కళైనా అబద్ధమే, మీకు అర్థమవుతుంది? చెడ్డ కళైనా అబద్ధమే, మీరు అక్కడ టాటా ఇంట్లో ఉన్న అబద్ధమే, పది అంతస్తుల మేళలో ఉన్న అబద్ధమే, నూటికి నూరి పాడేది అబద్ధం అని తెలిసిపోతుంది. ఎప్పుడు మీకు అన్నపూర్ణ గుర్తొచ్చారు? అలాగే మన ఆత్మను మన ఆత్మను మనం తెలుసుకునే వాళ్ళకు ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే పుట్టుకు లేదో, దాని తాలూకు మన అది మనం అది మర్చిపోవటం వల్ల ఈ పుట్టుకులు చావులు కష్టాలు సుఖాలు నష్టాలు బాధ అన్నీ వచ్చేస్తున్నాయి. మనం ఏదిగా ఉన్నా దాని ఎరుకులోకి వచ్చింది అనుకోండి, అన్నీ కాలిపోతాయి. మీకు ఒక వాడంత ఒక పెద్ద వాడంత కర్మ ఉందనుకోండి, ఆ కర్మ కూడా కాలిపోతుంది. అలా స్వప్నాలు కంటిన్యూ అయిపోతుంది అనుకోండి, ఈ వాడలో ఉన్న కర్మ అంతా మీరు అనుభవించవచ్చు. అర్జున జ్ఞానాగ్ని నీ సంచిత కర్మను కూడా కాల్చేస్తుంది. జ్ఞానంతో సమానమైంది కానీ, జ్ఞానంతో సమానమైంది జ్ఞానం కంటే మించింది కానీ, జ్ఞానంతో సమానమైంది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదు. అటు జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని సంపాదించు. అవసరమైతే గురువు దగ్గరికి వెళ్ళు, గురువు దగ్గర గురువును గౌరవించు, గురువుని ప్రేమించు, ఆ గురువు చెప్పిన శ్రద్ధగా విను, ఆకలించి మననం చేసి వంట పట్టించుకో. జ్ఞానంతో సమానం, జ్ఞానం అంటే అక్కడ ఆత్మ. మీకు అర్థం? జ్ఞానం అంటే మనం ఈ పుస్తకాలు చదివి నేర్చుకునే విషయాలు, చెవులతో వినేది, అది లోకానికి సంబంధించిన విషయాలు. జ్ఞానం అంటే ఏదైతే నీ హృదయంలో ఉందో దాని తాలూకు ఎరికే జ్ఞానం. దాని తాలూకు నీకు ఎరికొస్తే మొత్తం అన్ని స్వప్నాలు ఆగిపోతాయి, అంటే రాబోయే జన్మలేని సడన్గా ఆగిపోతాయి. అప్పుడు మీకు పుణ్యం ఉన్నా పాపం ఉన్నా లేదా మీరు భవిష్యత్తులో అనుభవించవలసినటువంటి కర్మ ఒక వాడకు సరిపడిన కర్మ ఉన్నా అంతా కాదు, సంచితం కాలిపోతుంది, ప్రారంభం కాలిపోతుంది, వచ్చే కర్మ కాలిపోతుంది. ఏది నీ ఎవరో నీ సరిగ్గా కళ్ళు అయిపోయిన తర్వాత నేను అన్నపూర్ణ అనే భావం నాకు ఇచ్చాక ఏంటి అనుకున్నారో అంతా అబద్ధం. అప్పుడు అన్నపూర్ణ అన్ని అబద్ధం. ఎప్పుడు నీకు నువ్వు ఎవరో నీ అన్నపూర్ణ. అలాగే మనం ఆత్మని నాకు తెలిసాక అంతకుముందు ఏదేదో అనుకుంటున్నాను, ఎల్లయో పొల్లయో ఏదో. నేను ఆత్మను నాకు తెలిసాక ఈ చనిపోవడాలు పుట్టడాలు ఈ ప్రవాహం ఈ కొట్టుకుపోతున్నటువంటి జీవుడికి తన స్వరూపం తెలిసాక సడన్ గా కళ్ళు లాగిపోతాయి. కళ్ళు లాగిపోతుంది పునర్జన్మ లాగిపోతుంది. అప్పుడు నాలుగు వాళ్ళ సరిపడి మీ కర్మ ఉందని కూడా అది కూడా కాలిపోతుంది. అది అబద్ధం అని తెలిసాక కాలిపోతుంది. అది ఏదో అనుకుంది కాదు, మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. గాంధీ గారు చనిపోయి నిన్న మొన్న శరీరం విడిచిపెట్టారు కదా, ఆయన కాల్చినప్పుడు ఆయన హృదయంలోనే బయటకు వచ్చింది రామ్ రామ్ రామ్. ఆయన కాల్చినప్పుడు ఆయన హృదయంలోనే ఏమొచ్చింది? రామ్ 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 అనొచ్చు. ఈ రామ్ గాంధీ గారు రామ్ అన్నప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది. రామాయణంలో ఆ పంపా సరస్సు అని కర్ణాటకలో ఉంది, అది పంపా సరస్సు. అక్కడే సుగ్రీవుడికి రాముడికి స్నేహం కలిసింది. సుగ్రీవుడికి రాముడికి స్నేహం చేసింది ఆంజనేయస్వామి ఆ పంపా సరస్సు దగ్గర. మామూలుగా ఆయన రోజే పంపా సరస్సు అంటే గాంధీ గారి రాముడికి బాగా ఇష్టం. ఆయన చేతిలో ఉన్న బాణం భూమి మీద గుచ్చి స్నానం నీటిలోకి దిగాడు. ఎవరు? రాముడు. ఆయన చేతిలో ఉన్న బాణం అక్కడ భూమి మీద గుచ్చి రేవులకు దిగి స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఆయన బాణం తీసుకున్నాడు. తీసుకునేటప్పటికి రక్తం అంటుకుంది దానికి. దేనికి? ఆ బాణానికి. భూములు అలా గుచ్చేటప్పుడు సరిగ్గా అక్కడే కప్ప ఉంది. ఈయన బాణానికి ఆ కప్ప చచ్చిపోతాను, కొట్టుకుంటాను, చచ్చిపోవడం కొట్టుకుంటాను. అప్పుడు అన్నాడు రాముడు, అన్నాడు ఇదేంటి మరి నువ్వు ఇక్కడ అక్కడ ఉన్నావు నాకు తెలియదు కదా, అక్కడ నువ్వు అన్నావు తెలియదు కదా, మరి బెక్కబక్క నువ్వు ఉన్నట్టు శబ్దం చేస్తే, నువ్వు ఉన్నట్టు శబ్దం చేస్తే అక్కడ బాణం ఉత్సాహపోతుంది కానీ అన్నాడు. ఎవడు? రాముడు అన్నాడు. అవుల కప్పే ఉందంటే ఎవడైనా నేను చంపుతా అంటే రామా రామ అనుకుంటాను, నువ్వే చంపుతాను ఇంకేమనుకుంటా అన్నాడు. గాంధీ గారు రామ అంటూ గుర్తొస్తుంది, గోడ్సే చంపాడు కాబట్టి రామ అనుకున్నాడు. ఆ కప్పందే ఎవడైనా చంపుతున్నారనుకున్నాను, రామా రామ అనుకుంటాను, నువ్వే నన్ను చంపేస్తాను ఇంకా నేనేమనుకుంటాను, ఎవరిని అనుకోమంటావు అన్నాడు. ఇంకా నువ్వే నన్ను చంపుతాను ఇంకా రామా నేనేమనుకుంటాను. దేహగతమైన నేను మీకు నేను గురించి కొంత వివరణ మీకు అందుతుంది కదా. ఆ నేను గురించి నేను ఇదే ఆ దేహం తాలూకు నేనే. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను మాయ. నేను దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను, దేహం ముసలిదైనప్పుడు నేను ముసలిదాన్ని అయిపోయాననుకోవడం కూడా నేనే అనుకుంటాను కదా అని. అది ఆ నేనులోంచి బయటకు విడుదల పొందే వరకు మనకు మోక్షం లేదు. ఆ నేనులోంచి ఎలా విడుదల పొందుతాం? ఆ నేను ఒక తలంపు, ఆ నేనది ఒక తలంపు. దాన్ని రమణ మహర్షి గారు మూల తలంపు అన్నారు, మొదల తలంపు. ఆ నేను అనేది ఒక తలంపు, మిగతా తలంపుడానికే నేనైన తలంపు. ఆ నేనైన తలంపు ఎక్కడి నుంచి వస్తుందంటే నీ హృదయంలోంచి వస్తుంది. ఆ నేనైన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయంలోంచి వస్తుంది. నీకు ఎన్ని గొడవలు వచ్చినా నేనికే, నీకు ఎన్ని గొడవలు వచ్చినా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా నేనికే. ఆ నేనైన తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయంలోకి వస్తుంది. ఆ నేనైన తలంపు నీకు హృదయంలో గడిపి నువ్వు విత్తిరిలా చేసుకోగలిగావనుకో, ఉపసారించుకోగలిగావనుకో, నువ్వు సత్వగుణం లేకుండా, సత్వగుణం లేకుండా, సహనం లేకుండా నేనైన తలంపు లోపల గలవు. మనకు లోటు ఏంటంటే సహనం లేదు. మనకు సహనం లేదనుకోండి, సత్వగుణం లేదనుకోండి, లోపలికి వెళ్ళదు, లోపలికి వెళ్ళదు. కానీ సహనం వల్ల సత్వగుణం లోపలికి వెళుతుంది. ఆ తలం నేనైనా తలంపు, అది దాని మూలం ఎంత దూరం ఉందో అక్కడికి వెళ్ళాలి. దాని మూలంలో ఎవరున్నారో ఆత్మ ఉంది. దాని మూలంలో ఎవరున్నారో ఆత్మలో ఉంది. ఆత్మలోంచి ఆ చైతన్య సముద్రంలో బుడగ చూడదు, మహాసముద్రంలో ఓ బుడగ చూడదు. మీకు అర్థమవుతుందా? ఆ లోపలటువంటి మహాచైతన్యంలోంచి వచ్చిన బుడగ నేను. అది ఎప్పుడైతే తన మూలంలోకి వెళ్ళిందో అది పగిలిపోదు. తన మూలంలోకి అది వెళ్ళి లోపలికి వెళ్ళే చేతిన బుడగ ఏం చేస్తుంది? పగిలిపోయి ఏమవుతుంది? సముద్రం అవుతుంది. అప్పుడు ఈ నేను ఎల్లైతే మూలంలో నేను ఎప్పుడైతే చూసిందో ఇది దహించిపోతుంది. ఏది? దేహగతమైన దహించిపోతావు. ఈ దహించిపోయినప్పుడు నువ్వు దహించిపోవు. ఇది ఏ నేనులో, ఇది ఏది, ఏ వృదంలో ఇది కలిసిపోయిందో ఆ వృదమైన సత్యునికి తానుగా వ్యక్తం అవుతుంది. అది నీ కడసారి జన్మ. ఇది సైన్స్, ఇది స్పిరిచువల్ సైన్స్. ఏంటిది? ఇది స్పిరిచువల్ సైన్స్. అంటే ఎన్ని గొడవలు వచ్చినా నీ అశాంతి కారణం నేనే. మీకు చుట్టూరు అశాంతి కారణాలు ఉన్నాయనుకోండి, మీరెవరో మీకు తెలుసు అనుకోండి, మీకు అర్థమైతే మీకేం రియాక్షన్ ఉండదు. మీ చుట్టూరు అశాంతి కారణాలు ఉన్నాయనుకోండి, మీకు మీరెవరో మీకు తెలుస్తుంది అనుకోండి, మీకు ఇంకా అశాంతి కారణం ఉండదు. ఒక బయట కారణాలు మీకు నిజంగా అశాంతి తీసుకొచ్చినవి ఉన్నాయనుకోండి, ఉన్నాయనుకోండి, కారణాలు నిజంగా ఉన్నప్పటికీ మీకు రియాక్షన్ ఉండదు. ఏం చేద్దాం? రియాక్షన్ మీలో ఏ నేనికైతే రియాక్షన్ వస్తుందో అది మాయమైపోయింది. దాని మూలంలో తెలియదు, కరిగిపోయింది. అది దాని మూలంలోకి ఎప్పుడైతే దానికి దాని మూలంలో ఏదో ఎప్పుడైతే కలిగిపోయిందో అప్పుడు వెంటనే దేహబుద్ధి నశిస్తుంది. దేహము నేననే బుద్ధి నశిస్తుంది. దేహము నేననే బుద్ధి నశించిన వాడికి ఇంకోటికి పునర్జన్మ లేదు. అంటే శాస్త్రం ఏం చెప్పాడంటే దేహము నేననే బుద్ధి నశించిన వాడికి పునర్జన్మలకి ఆడు చావుకు చూడదు అన్నాడు. అది వేద భాష. దాన్ని ఏమంటారు? వేద భాష. ఆడు చావును చూడదు అన్నాడు. చావును చూడకపోవటం అంటే శరీరానికి చావు వచ్చినప్పుడు, శరీరానికి చావు వచ్చినప్పుడు శరీరం చచ్చిపోతుంది అని అనుకునేవాడు లోపల ఒకడు ఉండడు. అయితే వాడు చావు కనపడదు. చావు కనపడదు కానీ పుట్టి కూడా రాదు. దీన్ని వేద భాష అంటారు. ఏంటది? అది చెప్పకుండా చెప్పటం అంటారు వేద భాష. అది చమత్కారంగా ఉంటుంది. ఆ భాష చమత్కారం ఉంది. ఆడి పునర్జన్మ ఉండదని చెప్పకుండా ఉండడం కోసం ఆడు చావును చూడదు అన్నాడు. అంటే ఆ శరీరానికి చావు వచ్చినప్పుడు నేను చనిపోతున్నానని అనుకోలేదు. ఇంకా వాడు లోపల లేడు కాబట్టి అప్పుడు వాడు చావును చూడడానికి ఇంకా పుట్టుకుని చూడడానికి చెప్పడం, అంటే తిరిగి పొట్టాడు అని చెప్పడం కోసం. మంచిది. అరుణ భగవాన్ అరుణాచలమనసు స్మరించి వారిలో అహము నిర్మూలించి వరుణాచల అంతర్గతంగా ఆ ప్రేమ అరుణాచల ఈశ్వరుడి పట్ల, ఆ ఈశ్వరుడి పట్ల మనకి ప్రేమ, ఆ గౌరవం మీకు అర్థం. గౌరవం ఉండాలి, అక్కడ ప్రేమ ఉండాలి, మంచితనం ఉండాలి, ఇవన్నీ ఉండాలి లోపల మీకు. అంతర్గతంగా అరుణాచలేశ్వరుడి పట్ల నిరంతరం అరుణాచలేశ్వరుడు అరుణాచలేశ్వరుడు కదా. ఎవరైనా మీకు ఏది ఇష్టమైతే, ఏ రూపం ఇష్టమైతే, ఏ ఆకారం, ఏ అవతారం ఇష్టమైతే ఆ అవతారం లోపల మీకు ఆ స్మరణ కంటిన్యూగా జరిగిపోతాయంటే మీకు అక్కడ తలంపులు ఆగిపోతాయి. మీకు అవసరమైన తలంపులు ఆగిపోతాయి. మీకు అవసరమైన తలంపులు ఆగిపోతాయి. మీకు ఉపయోగపడిన తలంపులన్నీ ఆగిపోతాయి. ఆగిపోతే ఆ భగవంతుడి స్మరణ ఒకటే మిగిలి ఉంటుంది. ఆ భగవంతుని స్మరణ ఒకటే మిగిలి ఉన్నప్పుడు, ఆ ఒక్క తలంపు మిగిలి ఉన్నప్పుడు ఆ తలంపును పట్టుకునేది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తలంపును పట్టుకునేది అది లోపలికి వెళ్ళిపోతుంది. లోపల అది లోపలికి ఎక్కగలుగుతుందంటే అది ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో, ఏ చైతన్యుడిలోంచి, ఏ భగవంతుల్లోంచి, ఏ బ్రహ్మములోంచి ఉదయించి వస్తుందో అక్కడికి వెళ్ళి అది కరిగిపో ఉండదు. అక్కడికి వెళ్ళి అణిగిపోతుంది. అణిగిపోయిన తర్వాత కరిగిపోతుంది. అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఈ నేనని నువ్వు చెప్పే ఈ మనస్సుని నువ్వు ఎంతకాలం ఉంచగలిగితే అంతకాలం హృదయంలో నిలబెట్టి ఉంచు. అది ధ్యానం. అది కూడా ధ్యానమే. నువ్వు చెప్పే నీ మనస్సుని నీ హృదయంలో, నీ హృదయం కూడా ధ్యాన కేంద్రం. నీ హృదయం కూడా ధ్యాన కేంద్రం. నీ హృదయంలో నువ్వు ఎంతకాలం ఉంచగలిగితే అంత దానికి విషయ చింతన తగ్గిపోతుంది. దేనికి? ఈ మనస్సుకి. విషయ చింతన ఎప్పుడైతే తగ్గిందో దానికి వెళ్ళి ఆహారం సప్పలే కట్ అయిపోతుంది. కట్ అయిపోయి స్లోగా అది రూపచింతన, నామచింతన తగ్గిపోతుంది. దానికి తగ్గిపోయి దానికి రూపాన్ని పట్టుకోవడం, నామాన్ని పట్టుకోవడం అలవాటు తగ్గిపోతుంది. దానికి రూపబుద్ధి, నామబుద్ధి తగ్గిపోతుంది. తగ్గిపోయి మనస్సుకి అంతకు ఆ హృదయంలో ఉన్నని చెప్పు. అంతకుముందు అలవాటు మనస్సు విజృంభించి శిరస్సులోకి వచ్చినప్పుడు అలవాట్లన్నీ పట్టుకుంటాయి. కానీ ఆ హృదయంలో ఉన్నప్పుడు అలవాట్లన్నీ దాన్ని వదిలేస్తాయి. దేన్ని? మనస్సును వదిలేస్తాయి. అవి ఎప్పుడైతే అలా పరచబడిపోయి చిరిగిపోయిందో మనస్సు, అప్పుడు నీలో నా నిజమైన నేను వ్యక్తమవుతుంది. అంటే మీ అందరిలోనే ఒక నేను ఉంది. ఎలా ఉంది? అందరూ అన్నం తింటామని దేహాలు ఎలా తయారైనాయో అందరిలోనే ఒక నేను ఉంది. అందరిలోనే ఒక నేను ఉంది. ఆ నేను సమానమే. ఆ నేను ఎలా ఉంటుంది? సమానంగా. దానికి ఇచ్చు చెక్కులు లేవు. దానికి సమానం. పైగా దానికి దృశ్యము లేదు. దానికి వేరుభావం లేదు. మంచం మీద పడుకున్నాను, నేను అన్నపోనాను తెలిసే వరకు ఇంకా స్వప్నాలు కరెక్ట్గానే అనిపిస్తాయి. అదే నీ హృదయంలోని చైతన్యం నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఏ జన్మకు ఆ జన్మ నిజం అనిపిస్తాను. ఎప్పుడు వరకు నువ్వు ఎవరో నీకు తెలుసుకునే వరకు, నువ్వు ఎవరుగా ఉన్నావో వారిని తెలుసుకునే వరకు ప్రతి జన్మ ఏ జన్మకు ఆ జన్మ నిజం. ఈ పుణ్యాలే పాపాలు ఉంటాయి. పుణ్యం కూడా పాపం. పుణ్యం కూడా అనిపిస్తే పోతుంది. పుణ్యం సుఖరూపంలో వస్తుంది, పాపం దుఃఖరూపంలో వస్తుంది. అనిపిస్తే ఇది పోతుంది, అనిపిస్తే అది పోతుంది. ఎవడ బుద్ధిమంతులని కృష్ణుడు అర్జునుడు అడిగి ఎవడ బుద్ధి మంతులంటే, ఎవడైతే వాడు చేసిన పుణ్యపాపాలను ఈ లోకంలో విడిచిపెట్టేస్తున్నాడో కూడా ఎవడైతే పట్టుకెళ్ళో వాడు బుద్ధిమంతుడు కూడా. ఎవడైతే మూసుకెళ్ళడో వాడి బుద్ధిమంతుడిని గీతలో చెప్తాడు. అంచేత నీకు ఆ బుద్ధిని దూరంగా ఉంది, ఆ పాడి బుద్ధిని దూరంగా ఉంది. ఏది దేహంలో ఒక నేను ఉంది కదా, దేహంలో ఒక నేను మనకి ఒక నేను స్ఫురిస్తాను, దేహంలో ఒక నేను స్ఫురిస్తాను కదా, నేను ఒక నేను ఉందని తెలుస్తాను కదా, దాని ముందు దూరంగా పక్కన చూస్తాను కదా అర్జునుడితో. ఇప్పుడు చూడండి, మనం పరిష్కరించలేని సమస్యలు ఉంటే ఆ బాబా గొడవ ఆ గొడవలు మా దగ్గర వస్తుండాలి. ఇప్పుడు మనకి పరిష్కరించలేని సమస్యలు ఉంటాయి, ఇంకా ఆ గొడవ వదిలేండి, ఆ గొడవలు మా దగ్గర చాలా పెట్టుకుంటుంది. అలా ఈ గొడవ దీని గొడవ వదులుకోవాలి, ఈ పెంట గొడవ అంతా వదులుకోవాలి. ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనకు ఎవరైనా చెప్తే అది వదిలేయనంట, ఆ చాప్టర్ వదిలేయనంట. అలాగే దీన్ని కూడా వదిలేయాలి ముందు, కానీ దీని గొడవ అవ్వడం దాని చుట్టూరు తిరుగుతాం. చచ్చిపోయినప్పుడు అంతే, పుట్టినప్పుడు అంతే, బతికినప్పుడు ఏదో రూపాన నామాన్ని పట్టుకోవడం తిరగటం. ఇప్పుడు వ్యవహారాల్లో కూడా అలా అంటారు, ఎందుకు నా గొడవ వదిలేయండి, ఇంకా చాప్టర్ వదిలేయండి అంటారు. ఇక అలాగే దీన్ని వదిలే, ఏదైతే నాలో నేను నేను అంటాను కదా, అందరిని అంటాను కదా, దాన్ని వదిలేస్తాను. కానీ పరమాత్మ మనకి ఇరుకులోకి రాడు. అంటే వేరి భావం నశించాలి. నీవు నేను అనగా ఆ వేరి భావన, ఆ భేదభావం నశిస్తేనే కానీ ఇక్కడున్న ఆనందం మనకు వ్యక్తం కాదు. ఇక్కడున్న ఆనందం మనకు వ్యక్తం కాదు. లోపల ఆనందం ఉంది, లోపల ఆనందం ఉంది. నీ వేరు నేను వేరు అది భేదభావం ఎప్పుడు నశిస్తుంది? నాలో ఉన్న నేను నశించినప్పుడు నీ వేరు నేను వేరే భేదబుద్ధి పోతుంది. అప్పుడు అనకు భేదబుద్ధి ఉంటుంది. భేదబుద్ధి ఉన్నంత కాదు, వాడు మరణాన్ని చూస్తూ ఉంటాడు. మరణాన్ని చూస్తాడంటే అర్థం ఏంటి, వాడికి పుట్టుకు వస్తూ ఉంటుంది. అక్షరమణ వాళ్ళు ఏమన్నారంటే నీవు నేను అనగ, నీవు నేను అనగ అంటే నాకు దేహాభిమానం ఉండటం వల్ల నేను ఎక్కడో కైలాసంలో ఉన్నాను అనుకుంటున్నాను. నాకు దేహాభిమానం ఉండటం వల్ల నేను కైలాసంలో ఉన్నాను, నేను జిన్నూరులో ఉన్నాను అనుకుంటున్నాను. దేహాభిమానం నాకు లేకపోతే అంతా ఒకటే. దేహాభిమానం నాకు ఉంది కాబట్టి నేను జిన్నూరులో ఉన్నాను అనుకుంటున్నాను, నువ్వు కైలాసంలో ఉన్నావు అనుకుంటున్నావు. దేహం తీసుకో పక్కన పెడితే నువ్వు నేను ఒకటే. అంచేత ఆ భేదబుద్ధి రచిస్తే నువ్వు వేరు నేను వేరు అని భేదబుద్ధి రచించాలి. ఆ భేదబుద్ధి నశించే వరకు, ఆ నశి ఏ క్షణంలో అయితే భేదబుద్ధి నశించిందో, వేరు బుద్ధి సెపరేట్నెస్ ఎప్పుడైతే నశించిందో, అప్పుడు కానీ నీ హృదయం ఆనందం ఉంది, ఉండటం ఉంది. ఆనందం నీకు ఇరుకులోకి రాదు, ఆనందం నువ్వు పట్టుకోలేవు. నీ హృదయంలోనే ఆనంద సముద్రం ఉంది. అదేంటి శాంతి సముద్రం పో అక్షమణమాలు ఏం చెప్తాడు, వాక్ అనగాలి, మనస్సు అనగాలి, వాక్ అనగాలి, మనస్సు అనగాలి. ఇవన్నీ అడిగినప్పుడు కదా లోపల శాంతి సముద్రం పొంగుతుంది. శాంతి సముద్రం పొంగి సహస్రాలకు అందుతుంది. ఇక్కడున్న సముద్రం పొంగి సహస్రాలను అందుతాయి. రామకృష్ణ పరమహంస గారు బ్రహ్మముకి మాయకి తేడా ఏంటని అడిగారు. రామకృష్ణ పరమహంస గారు భక్తులు అడిగారు, బ్రహ్మముకి మాయకి తేడా ఏంటాడు. సముద్రం ఒకసారి ప్రశాంతంగా ఉంటుంది, సముద్రం మామూలుగా ఒకసారి ప్రశాంతం, అది బ్రహ్మ. అదే ఒకసారి పొంగుతుంది ఆ సముద్రమే, అది పొంగుతుంది, ఆ పొంగి మాయ. మీకు అర్థమవుతుంది, అదే ఒకసారి పొంగుతుంది ఆ సముద్రమే పొంగుతుంది, అది మాయ. మళ్ళీ పొంగి అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అదే అవుతుంది. ఈ మాయ అనేది ఇక పైన పొంగి, పైన పొంగుతుంది అంతే. సముద్రం అది ఎవరు పొంగిది, ఎవరు పొంది పొందిది, ఎవరు మాయ. మాయ సముద్రం పొంగినప్పుడు సముద్రాన్నే మనం, ఆ సముద్రమే మాయ. అది పొంగు పొంగి అనిపోతే అదే బ్రహ్మ, అదే బ్రహ్మం, అదే శక్తి, అదే బ్రహ్మం, అదే శక్తి. పడుకున్న ప్రాపం పడుకున్న పాము బ్రహ్మము, పాకుతున్న పాము మాయ అని అడగ రామకృష్ణుడు అన్నాడు. పడుకున్న పాము బ్రహ్మం, కదలకుండా మదలకుండా అదే నెమ్మదిగా పాగటం మొదలు పెట్టింది అనుకోండి, మాయ. పడుకున్న పాము బ్రహ్మము, అదే మళ్ళీ పాగు, ఆ బ్రహ్మమే వాళ్ళు పాగుతాం. మీకు అర్థమవుతుందా, అది మాయ. అంటే రెండు వేరు కాదు. అది పడుకున్నప్పుడు బ్రహ్మం అంటున్నా, పాడుతున్నప్పుడు మాయ అంటున్నా. అంటే బ్రహ్మములు అంతర్గతంగానే ఉంది. అది పడుకున్నప్పుడు కూడా దానికి పాకే శక్తి ఉంది. ఎవరికి? ఆ పాము గురికే పడుకునుంది, కానీ పాకే శక్తి లేక కాదు, అది పడుకునుంది. పాము పడుకునింటే బ్రహ్మము, అది పాగుతుంటే శక్తి, అది పాగుతుంటే, అది పాకెళ్తుంటే శక్తి. నీకు అర్థమవుతుంది? అంటే రెండు వేరు కాదు, బ్రహ్మము శక్తి వేరు. అంటే మాయ బ్రహ్మములో అంతర్గతంగానే ఉంది. అంచేత అది ఆ మాయ చేసి వ్యాపారం అలా చేసిపోతా ఉంటుంది. ఆ మాయ చేసి వ్యాపారం అలా చేసిపోతా ఉంటుంది. నీకు అర్థమవుతుంది? ఆ మాయలోంచి అది ఆ చేసే వ్యాపారంలోంచి ఎవడైతే బయటపడ్డాడో వాడు బ్రహ్మను పొందుతాడు. వాడు ఏం పొందుతాడు? వాడు బ్రహ్మను పొందుతాడు. అది మీకు ఎవరికైనా, మీద ఎవరికైనా మోక్షం వచ్చిందనుకోండి, సృష్టి వ్యాపారం ఆగిపోదు. మీకు అర్థమవుతుంది? చచ్చిపోవాలి చచ్చిపోవాలి పడుతుంటారు, పుట్టివాళ్ళు పడు. మీకు మోక్షం వచ్చిందని సృష్టి వ్యాపారం ఆగిపోదు. పుట్టివాళ్ళు పడుతూ ఉంటారు, చచ్చిపోయేళ్ళు చచ్చిపోతూ ఉంటారు. మామూలుగా గాలివానలు వస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, ఏదో ప్రకృతి రీత్యా వస్తూ ఉంటారు, రకరకాల. అలా సృష్టి అనేది అలా నడుస్తూనే ఉంటుంది. ఎంతకాలం నడుస్తుందంటే మాయకి లోబడిన దేవకోటి ఎంతకాలంలో అంతకాలం సృష్టిని అలా నడిపిస్తూనే ఉంటాడు. ఏం చేది మనకి మోక్షం పొందడానికి కాక అవకాశం ఉంటాను. అది ఆయన అనుగ్రహం. ఎవరు అనుగ్రహం? పరమాత్మ యొక్క అనుగ్రహం. గీతలో రహస్యం చెప్పాడు. మీరు ఏదైనా మంచి చేస్తున్నారనుకోండి, మీరు ఏదైనా మంచి చేస్తున్నారనుకోండి, మీదైనా ఆత్మ చేయటలేదు, ఆ మంచి మీలోనే మంచి గుణం చేస్తాం, మీలోనే మంచి గుణం చేస్తాం. మీరు మంచి చేస్తున్నారు, మీరు మంచి చేసేటప్పుడు లోపల ఆత్మ మంచి చేయటం లేదు, మీలో మంచి అనే గుణం ఉంది, ఆ గుణం మంచి చేస్తాం. మీకు అర్థమవుతుందా? మంచి చేసినా మీరు ఆత్మకి మీకు సంబంధం లేదు, ఎంత అపూర్వమైంది. అలాగే మీరు ఏదైనా పాపం, మీరు ఏదైనా చెడ్డ చేస్తున్నారనుకోండి, చెడ్డ మీలోనే ఆత్మ చేయటం లేదు, మీలో చెడ్డ అనే గుణం ఉంది. ఆ గుణం చెడ్డ చేస్తే చెడ్డ గుణం చేస్తాం, చెడ్డ చేస్తే అంటే మీలోనే చెడ్డ గుణం చెడ్డ చేస్తాం, మంచి చేస్తే మీలోనే మంచి గుణమే మంచి చేస్తాం. ఇవన్నీ గుణాలు చేసే పనులే. మీ లోపల నాకు ఈ గుణాలకి సంబంధం అనేది పొమ్మన్నాడు. మా ఎక్కడుందో చెప్పాడు అని భగవంతుడు గీతలో చెప్పాడు. మా ఎక్కడుందంటే మీలో మంచి ఎవరు చేశారు? మీలోనే మంచి గుణం మంచి చేసింది. మరి మీరేమనుకుంటారంటే ఏదో గుణం చేసింది అనుకోరు. అక్కడ నేను చేశాను మళ్ళీ మా ఎక్కడ మీరు ఆ గుణం చేసిందని మీరు అనుకుంటారా? అదే మా కందేస్తుంది అక్కడ. మాలో ఏదో మంచి గుణం ఉందా చేసిన గుణం చేసింది అనుకోరు, నేనే చేశాను అనుకుంటారు. నేనంటే ఎవరు? ఈ దేహంలో నేను ఒకటి అది చేశాననుకో, అక్కడి నుంచి మాయకి అందేస్తుంది. మన మాయని అందుకే భగవంతుడు గీతలు ఏమన్నాడంటే, నా మాయని ఎవరు జయించలేరు, నా మాయని ఎవరు జయించలేరు, ఎవరో నా పాదాలను ఆశ్రయించిన వాళ్ళు మాత్రమే జయించగలరు. నా అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు జయించగలరు, నా దయకి పాత్రులు అవలేరు. మాయ మీది కాదు, నాది మాయ మీది కాదు. అంటే మీకు మాయ దారిమ్మటది దారిస్తుంది, కానీ లేక మీరు మాయలోంచి బయటకు రాలేరు. మాయ మనకి దారి ఇవ్వదు అనుకోండి, మన వస్తువుని పొందలేము. మన హృదయంలో ఉన్న వస్తువు కానీ దాన్ని పొందలేము, మనం పొందనివ్వదు. అది కొంతమంది మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, మేము మరించేవాళ్ళు అనుకుంటారు. అది అహంకారం అలా అనిపిస్తామని తెలియదు పాప. అది మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు అనుకుంటారంటే అది అహంకారమే అలా చూస్తానని వాళ్ళకి తెలియదు. ఇందాక స్వప్న విషయం చెప్పాను చూడండి, మీరు అన్నపూర్ణ అని తెలిసే వరకు ఆ స్వప్నం ఏదో అనుకుంటారు. సో అన్నపూర్ణ అని తెలిసిన వెంటనే మీకు ఏమనిపిస్తుంది? స్వప్నం అంతా అబద్ధానికి ఇంకోళ్ళు చెప్పక్కర్లేదు, మీకు తెలుస్తుంది. అలాగే మనం ఎవరిగా ఉన్నాం, ఆ వస్తువు మనకు తెలిసే వరకు చచ్చిపోవటం, పుట్టడం, భోగాలు అనిపించటం, కష్టాలు అనిపించటం, ఇవన్నీ నిజం అనిపిస్తుంది. ఎప్పుడు? మనం ఎవరో మనం తెలుసుకోదు. అంతవరకు ఈ మాయ అనే ప్రవాహాన్ని ఎవరు ఆపు చేయలేరు. ఎక్కడో డివైన్ ఇంటర్ఫీరెన్స్ రావాలి మనకు. ఏ మహాత్ముడు లేకపోతే మహర్షుడు అదే యోగి పొంగోడు లేకపోతే అవతార పురుషుడు వాళ్ళ దయ మీద దయం అండి శిరస్సు మీద ఆ దయ మన శిరస్సు మీద కురిసినప్పుడు కానీ ఆ మాయలోంచి పట్టి ఆ మహాత్ములు మహర్షులు యోగి దయ ఎలా ఉంటుంది నీ ముఖం మీద రాసింది కూడా తులిచేస్తారు అట్టి బాగుంది నీ ముఖం మీద రాసి ఉందనుకోండి ఇది అనుభవించాలి అది కూడా తులిసేయగలరు వాళ్ళు మహాత్ములు ఇది అనుభవించాలని మీ ముఖం మీద రాసి ఉందనుకోండి అనుకోండి అది కూడా తులిసేయగలరు
అట్టి వాళ్ళు మహర్షులు
వాళ్ళు మహాయోగులు వాళ్ళు
అది కూడా తులిసేస్తారు
ఈ ముఖం మీద రాసింది కూడా తులిసేయగలరు అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే ఈ రోజున సబ్జెక్టు మీరు ఏ పని చేసినా చిత్తశుద్ధుడు చేయండి మామూలుగా బాహ్యంగా ఏదైనా పని చేసినా చిత్తశుద్ధుడు చేయండి మీరు లోపల సాధన చేసుకున్నా చిత్తశుద్ధి చేయండి నటన కాదు చిత్తశుద్ధుడే మీరు చేయండి ఆ చిత్తశుద్ధి మీకు చిత్తశుద్ధి మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఆత్మజ్ఞానం కలుగుతున్నాను మీకు చిత్తశుద్ధి లేదనుకోండి చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నం చేసినా ఆత్మజ్ఞానం కలగదండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది మీకు చిత్తశుద్ధి లేకుండా జపం చేసినా ధ్యానం చేసినా జ్ఞానం మటు చేసిన ప్రయత్నం చేసినా కలగదని